కఠోపనిషత్ మనం చదువుకుంటున్నాం. ఈ ఉపనిషత్తు ఏది చదువుకుంటున్నప్పుడు ఒక ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది జీవించే కళ. భారతీయ ఆధ్యాత్మిక ఇజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఎలా జీవించాలో తెలియేటటువంటి విధానం. కొన్ని విశేష పరిస్థితుల వల్ల జన్మలు మరు జన్మలు అనేక జన్మలు ఉంటాయి అని నమ్మేటటువంటి మన జాతి మీద జన్మల గురించి అవగాహన లేనటువంటి వ్యక్తుల సామ్రాజ్యం ఏర్పడింది. దానివల్ల మనము అనేక జన్మల బట్టి నేర్చుకోవలసినటువంటి జీవిత విధానాన్ని పూర్తిగా మర్చిపోయాం. పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఇది ఎందుకు చదువుకుంటున్నాము అన్నది మీకు అర్థం కాకపోతే, ద పర్పస్, ఏ ఉద్దేశంతో మనం ఇది చదువుతున్నాం అంటే ముక్తి కోసం చదవటం లేదు. ముక్తి అనేటటువంటిది ఒక భ్రమ మాత్రమే అన్నది గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా ఈ ఉపనిషత్తు అవి చెప్తాయి మీకు. ఇచ్చంటే నువ్వు ఏ ముక్తిని ఆకాంక్షిస్తున్నావో అసలు ఆ ముక్తి ఆల్రెడీ నువ్వు పొంది ఉన్నావు అని ఈ ఉపనిషత్తు చెప్తాయి. యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఇట్. పొందిన దాన్ని మళ్ళీ పొందటం ఏంటి? కానీ అది మనం ఇప్పుడు చర్చించుకోవద్దు ఆ విషయం. అది చాలా చికాకు పరిచేటటువంటి, మానసికంగా కొంచెం మనకి కొడుకుడు పడినటువంటి విషయం అది. అంటే కొన్నింటిని సైన్స్లో ఎలాగైతే పాస్టులేట్స్ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. సైన్స్ చెప్తున్నప్పుడు, సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు కొన్ని పాస్టులేట్స్ అంటే సిద్ధాంతాలు ఏర్పరుచుకుంటాం. అది కరెక్ట్ కాదని సైంటిస్ట్కి తెలుసు, ఆ సిద్ధాంతాలు చెప్తున్నటువంటి టీచర్స్కి తెలుసు, ఆ సిద్ధాంతాల మీద అధ్యయనం చేస్తున్నటువంటి స్టూడెంట్స్కి కూడా తెలుసు. ఆల్ పాస్టులేట్స్, ఆల్ థియరీస్, అన్ని సిద్ధాంతాలు కూడా ఊహాజనితమైనవే. దే ఆర్ మోడల్స్, వర్కింగ్ మోడల్స్. ఆ వర్కింగ్ మోడల్స్ మీద ఆధారపడి మనము కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆ ప్రయోగాలు మనం అనుకున్నటువంటి ఫలితాలు ఇస్తే వాటిని ఒక నియమంగా ఏర్పరచుకుని వాటిని మనం అందరికీ బోధ చేసి ఆ నియమాల ద్వారా ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ మనం పొందుతున్నాం. ఈ భౌతిక సుఖాలన్నీ మనం అలా పొందినటువంటివి. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంది డాల్టన్స్ థియరీ ఉంది, దాని తర్వాత బోర్స్ థియరీ వచ్చింది, వెదర్ ఫోర్స్ థియరీ వచ్చింది యాటమ్ గురించి చెప్పడానికి, మ్యాక్స్ ప్లాంక్ థియరీ వచ్చింది, హైజెన్బర్గ్ థియరీ వచ్చింది. ఇవన్నీ కూడా మొదటి థియరీని క్యాన్సిల్ చేస్తాం. వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళు తప్పు చెప్పారు. కానీ వాళ్ళు తప్పు చెప్తే చెప్పి ఉండవచ్చు కాదు సిద్ధాంతపరంగా, కానీ ఆ సిద్ధాంతపరంగా వాళ్ళు పొందినటువంటి లబ్ధి మనకి ఈనాడు చాలా ఉపయోగపడుతుంది. ఋషులు ఏం చెప్తున్నారో నేను సిద్ధాంతాన్ని చెప్పటం లేదు, నేను సత్యాన్ని చెప్తున్నాను. వి నో వాట్ ఇస్ ష్యూర్. ఈనాడు సైంటిస్ట్ ఏంటి, ట్రూత్ వేసుకు వెళ్తున్నారు. పిడిచిడితో ఏం చెప్తుంది ఇవి నోటస్లు? సత్యం ఏంటో మాకు తెలుసు, ఎలా జీవించాలో మాకు తెలుసు, ఎలా జీవించాలో మేము మీకు చెప్తున్నాం, దాన్ని అవగాహన చేసుకోండి. అది ఎంత లోతుగా మనం నర నరాలలో పాతుకుపోయింది అంటే, ఈనాటికి సంస్కృతం గురించి, వేద విజ్ఞానం గురించి ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి మనిషి కూడా దానిలో చెప్పబడినటువంటి ఆధారభూతమైనటువంటి సత్యాలు పూర్తిగా మన నర నరాలలో రక్తంలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. అది మనం ఒక ఫండమెంటల్ ఫ్యాక్టరీ గుర్తించుకుని కఠోపనిషత్తు చదువుకుంటూ మొట్టమొదట మనం ఏం చదువుకున్నాము అంటే, వాగశ్రవస్ అనేటటువంటి ఒక మహర్షి, ఒక గురువు తన ఆశ్రమంలో విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తూ గోవుల్ని దానం చేస్తున్నాడు. ఆ గోవుల్ని దానం చేస్తున్నప్పుడు 9 ఏళ్ల వయస్సు కలిగినటువంటి అతని కుమారుడు చిన్న సందేహం వచ్చింది, మా నాన్న దానం చేస్తున్నటువంటి ఈ గోవులు దేవసత్వాన్ని ఉడిగిపోయింది, పాలు ఇవ్వవు, ఇటువంటి ఆవులని దానం చేసేటటువంటి నాన్నకి, ఆ నాన్న అతనికి గురువు కూడా, ఫలితాలు రావు. ఆ ఫలితాలు రావు కనుక నేను కూడా నా తండ్రికి, నా గురువుకి ఆస్తిని కనుక విశ్వజిత్ యజ్ఞంలో తన సర్వస్వము దానం చేయవలసి ఉంటుంది కనుక నీవు నన్ను ఎవరికి దానం చేస్తావు అని ఒకసారి అడుగుతాడు, రెండోసారి అడుగుతాడు, మూడోసారి అడుగుతాడు. ఈ ప్రాసెసెస్ మీరు చాలా జాగ్రత్తగా వచ్చింది, ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. మూడోసారి అడిగేసరికి వాళ్ళ నాన్నకి కుర్చీ ఎన్నికేషన్ వచ్చింది, నిన్ను నేను యముడికి దానం చేస్తున్నాను అంటాడు. ఈ యముడికి దానం చేస్తున్నప్పుడు నచికేతుడు మనస్సులో నదిలినటువంటి భావాలు, నేను మీకు చెప్పాను చాలా ముఖ్యమైనటువంటివి, ఆ భావాలు మన మనస్సుల్లో కూడా నలగాలి, మన జీవిత విధానం కూడా ఆ లైన్లో ముందుకు సాగాలి. ఈ గురు శిష్య సాంప్రదాయం అనేటటువంటిది మనం పూర్తిగా మర్చిపోయాం, గురు దక్షిణ అనేటటువంటిది అసలు మనం పూర్తిగా మర్చిపోయాం. ఇది రెండు చాలా జాగ్రత్తగా మనంలో మనము రివైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే గురు శిష్య పరంపర, గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు. రెండోదేంటి, గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ గురువుకి నువ్వు దక్షిణ ఇవ్వాలి. ఇవి రెండు మనం పూర్తిగా మర్చిపోయాం ఆధ్యాత్మికతలో. నేను మీకు వైతరణి నది దాటేటప్పుడు గోదానం గురించి ఉదాహరణ ఇచ్చాను, నేను రూపాయి కావాలా దక్షిణ ఇచ్చి వైతరణి నది దాటేస్తాము అనుకునేటటువంటి అత్యంత ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం చూపిస్తాం స్పిరిచువలిజంలో. మామూలు విషయాల్లో మనకి తెలుసు, తక్కువ ఖరీదిస్తే తక్కువ ఫలితాలు వస్తాయి, ఎక్కువ ఖరీదిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఈ గురుదక్షిణ గురించి నేను చెప్తున్నాను నేను మీకు, అది శక్తిశాయి జీవిత చరిత్రలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ దక్షిణ యొక్క ఉపయోగం. ప్లస్ ఆ దక్షిణ గురువుకి అక్కర్లేదని కూడా మీకు అర్థమవుతుంది. కేవలము అది మీ జీవితాలలో తీసుకురావాల్సినటువంటి మార్పు కొరకు ఆ దక్షిణ గురువు అడుగుతాడే తప్ప ఆ దక్షిణ గురువుకి ఎందుకు ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదో ఇందులో యముడు నచికేతుడిని పొగిడేటటువంటి సందర్భంలో మీకు అర్థమవుతుంది. అందుకే ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదట ఆధ్యాత్మికత అనేటటువంటిది ఇట్ టీచర్స్ యూ హౌ టు లివ్, జీవించటం ఎలా అన్నది నేర్పుతుంది. ముక్తికి దానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇదే మీకు మీ మనస్సుల్లో కొన్ని అనుమానాలు వచ్చినా అనుమానాలను అలా ఉంచుకోండి. మీరు ఎందుకంటే డిస్కషన్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్లో మనం చాలా లోతుగా వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకోవాలి తప్ప, ఓ అంటే భ్రమరా అన్నటువంటి మనము డిస్కస్ చేసుకోకూడదు. అందుకే నేను డిస్కస్ చేయలేదు ఈ విషయం నాకు నా గురువు చెప్పినప్పుడు. నేనే వాళ్ళని క్వశ్చన్ చేయలే, ముక్తి లేదంటారేంటి మాస్టారు గురువు గారు, అసలు ముక్తి కోసమే కదా ఇదంతా అవస్థ పడుతుంది. 23 ఏళ్ల బట్టి నేను ఆ గురువు యొక్క చెప్పిన జీవిత విధానంలో జీవిస్తున్నాను, ఆ ప్రశ్న నా గురువు గారు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఆయన ఆత్మగతిలో కూడా రాస్తున్నాడు. ముక్తి అంటే ఏంటో నాకు తెలియదు, నేను ముక్తిని కాంక్షించటం లేదు. ఇదే ఉపనిషత్తు అది చదువుతున్నప్పుడు ఒక భ్రమ చాలా మందికి ఉంది, అది జీవిత విధానం గురించి మాట్లాడేది మనము అనుకునేటటువంటి ముక్తి గురించి మాట్లాడుతున్నాను. నేను వాడిన మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ముక్తి అనేటటువంటిది అక్కడ వాడబడి ఉన్నది. కానీ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ముక్తి మనము తిరిగి వాళ్ళలాగా బాధ్యతల నుంచి రోత పుట్టి జీవితాన్ని చేసి చేయలేక తిరిగి వాళ్ళలాగా ముక్తి కోరుకునేటటువంటి వాళ్ళ యొక్క ముక్తికి చాలా తేడా ఉంది. అందుకే చాలా స్పష్టంగా ఇదే ఉపనిషత్తులో చోట చెప్తాడు, నయమాత్మ బలహీనమైన లభ్యతే నా ప్రవచనైనా నా మేధయ. చాలా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ, అది బలహీనులకి ఈ ఆత్మ విద్య లభించదు. తెలివితేటనాలు చాలా ఉన్నాయి, నీకు ఈ ఆత్మ విద్య లభించదు. ప్రవచనాలు చాలా వింటే ఈ ఆత్మ విద్య నీకు లభించదు. అది ఇవాళ ప్రోబబ్లీ వి విల్ టచ్ దట్ శ్లోక. కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పింది నేను గుర్తుంచుకోండి, ఇట్ ఈ టీచర్స్ యూ హౌ టు లివ్, హౌ టు ఫేస్ లైఫ్. అంతేత ఆధ్యాత్మికత అనేది చెప్పింది మాట ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు చాలా ప్రచారంలోకి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి క్లాసెస్ అవి వస్తున్నాయి, అది చాలా సంతోషదాయకం అనేటువంటి విషయము. కానీ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వాట్ ద రిషి సెడ్. ఋషులు మనకి ఇచ్చినదే ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి విధానము. మనము ఆ జీవితాన్ని మర్చిపోయాం. దీని గురించి చెప్తూ నచికేతుడు యమద్వారానికి వెళ్తాడు. దీనికి నేను మీకు ఒక సాధన చెప్తాను. నేను కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఆ సాధన రమణ మహర్షి సాధనే. రమణ మహర్షి అదే సాధన చేసి మహర్షి అయ్యాడు. ఏంటి ఆ సాధన? నేను చనిపోయాను. అనేటటువంటి నిరంతర మానసిక స్థితి తను ఉంచుకుని ఆ మానసిక స్థితిని పరిపక్వతకి తెచ్చుకున్నాడు. మనం అలా చేయక్కర్లేదు. మనం ఏం చేయాలి? మానసిక స్థితిని పడుకునే ముందు తెచ్చుకోవాలి. మీ డే టు డే రొటీన్ లైఫ్ అంతా పూర్తి అయ్యాక నెక్స్ట్ డేకి మీకు కావలసినటువంటి ప్రోగ్రామ్ వేసేసుకున్నాక యూదయ్య ఆ మానసిక స్థితికి వచ్చాయి. అంతా అయితే మీరు ప్రోగ్రామ్ చేసేసుకున్నారు, రెండో రోజు ఏం చేయబోతున్నారు తెలుసుకున్నారు. అంతా వేసేసుకున్న తర్వాత యూ స్విచ్ యువర్ మైండ్ ఆఫ్. చచ్చిపోయినటువంటి వ్యక్తి ఏమీ ఆలోచించడు, ఏ అనుభూతి చెందడు, ఏ కోరిక కోరుకోడు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి, చనిపోయినటువంటి మానసిక స్థితి తెచ్చుకోండి. ఆ మానసిక స్థితిని మనం శవాసనం అంటాం. అంతే మీరు శవాసనం వేస్తారనమాట అక్కడ. కానీ సమస్య ఏంటంటే శవాసనాన్ని కూడా మనం వేయటం మొదలెట్టాం అంపాసనే కదా. శవాసనం వేయే విషయం ఎలా అర్థమైంది నేను చెప్పినటువంటి మాట? నువ్వు శవాసనం వేస్తూ ఉంటే ఇట్ ఇస్ అన్ యాక్ట్. శవం ఏమైనా పనిచేస్తుందా? నేను చేయలేను, అది అలా ఉంటుందంటే ఆ కంప్లీట్ రిలాక్సేషన్ స్టేట్. ఒక కార్డియాలజిస్ట్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అని ఒక పుస్తకం రాశాడు. నాకు దాని పేరు ఆ రైటర్ పేరు గుర్తు రావటం లేదు, కానీ వెబ్సైట్లో మీరు వెతికితే దొరుకుతుంది ఆ బుక్, రిలాక్సేషన్ రెస్పాన్స్. అంటే మీరు శవాసనం వేస్తే కరెక్ట్గా, అంటే పూర్తిగా కనుక రిలాక్స్ అయిపోతే 22 రకాలైనటువంటి రోగాలు తగ్గిపోతున్నాయి అని ఆ కార్డియాలజిస్ట్ డైరెక్ట్గా రాస్తున్నాడు. వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్డియాలజిస్ట్ ఆయన. ఇంతట ఈ శవాసనం, ఈ కఠోపనిషత్తు మిగతా లాభాలు మీకు ఏమి ఇస్తాయో మనకు అనవసరం. కానీ మొట్టమొదటి లాభం మీకు జరగబోయేది ఏంటంటే యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఆల్ యువర్ టెన్షన్స్. మొత్తం పోతాయి మీ టెన్షన్స్. ఈ రిలాక్సేషన్ రెస్పాన్స్ యాక్చువల్గా ఏంటని చెప్తాడు అంటే భగవద్గీతలో అర్జునుడికి ముందు వచ్చిన రియాక్షన్ ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్. ముందే ఉంటాడు, యుద్ధం చేద్దాం అనుకున్నాడు, ఎదురుకుండా ఉన్నటువంటి మనుష్యుని చూశాడు, ముఖ్యంగా నలుగురిని చూశాడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు. వీళ్ళని అర్జునుడు గెలవలేడు. హినోతి భీష్ముడు ఇచ్చమృత్యుడు. నువ్వు యుద్ధం చేసినంత మాత్రాన తల్లి చంపలేమని తెలుసు. ద్రోణుడు తనంతట తాను అష్టసన్యాసం చేస్తే తప్ప చావదు. వీళ్ళిద్దరి గురించి అర్జునుడు చేసినంతగా ప్రాబ్లం మిగతా వాళ్ళకి లేదు. కర్ణుడు అర్జునుడి యొక్క తండ్రే ఓ విశేషమైనటువంటి శక్తి ఇచ్చి వెళ్ళేది. దట్ ఈస్ అ వెల్ నోన్ సీక్రెట్ అన్నమాట. అంటే హౌ ఏ సీక్రెట్ ఈజ్ వెల్ నోన్ ఐ డోంట్ నో. వెల్ నోన్ సీక్రెట్ అంటూ ఉంటాడు. వెల్ నోన్ సీక్రెట్ అంటే ఏంటి? అందరికీ తెలిసినటువంటి రహస్యము అని. మరి అందరికీ తెలిసినటువంటి రహస్యం రహస్యం ఎందుకు అవుతుంది? మరి నాకు తెలియదు, కానీ ఆ మాట వాడుతూ ఉంటారు కనుక వాడేశాను. ఏం సార్ వెల్ నోన్ సీక్రెట్? ఇంద్రుడే స్వయముగా కర్ణుడికి సొంత తండ్రి. అది అందరికీ తెలుసు. అతను దాటి ఉంచాడు, ఎప్పుడైనా యుద్ధం వస్తే అర్జునుడి మీద నేను ప్రేమిస్తాను. ఇంకా యుద్ధం ఏం చేస్తాడు అర్జునుడు? భీష్ముని గెలవలేడు, ద్రోణుని గెలవలేడు, కర్ణుని వాడు చంపేటటువంటి ఆయుధం ఉంది. ఇంకా జయద్రథుడు, జయద్రథుడు శివుడి దగ్గర నుంచి ఒక వరం సంపాదించుకున్నాడు. ఒకరోజు యుద్ధంలో నువ్వు అర్జునుడిని నువ్వు ఓడించలేవు, కానీ మిగతా నలుగురిని నువ్వు ఓడించేయగలవు. ఇక వీళ్ళందరూ ఒక చోట కనిపించారు. భీష్మంచ ద్రోణంచే జయద్రథంచ కరణం ప్రధాన్యానికి యోధవీర, వీళ్ళందరూ ఎదురుకుండా కనిపించేసరికి తోక మొదలుపెట్టాడు. ఫ్లైట్, నేను యుద్ధం చెయ్యను అని. అలాంటి తిరిగితనమే మన జీవితాల్లో కూడా నిరంతరము మనకే అనిపిస్తూ ఉంటుంది. నిరంతరము ప్రతి చోట కూడా లైఫ్లో ఎంత ఈజీగా అనిస్తాం, ఇందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుంది. అప్పుడు ఏ విషయాలైతే సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడో అదే విషయాలు కఠోపనిషత్తులో చెప్పబడి ఉన్నాయి. కఠోపనిషత్తుకి దానికి ఏమీ తేడా లేదు, ఎక్సెప్ట్ టైమింగ్ అండ్ లొకేషన్. అక్కడ ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి సాంఖ్యయోగము మొత్తము కూడా రిలాక్సేషన్ రెస్పాన్స్. నువ్వు కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతే నీ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ లో జరిగేటటువంటి రెస్పాన్స్ ఎంత అమృతత్వ కణాలు కలిగి ఉంటుందో మన ఋషులకి తెలిసినంతగా ప్రాబబ్లీ మోడర్న్ ఎండోక్రినాలజిస్ట్కి తెలియదు. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తారు. మనం ఇప్పుడు కఠోపనిషత్తు చదువుకుంటున్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ టచ్ అవుతాయి మనకి. అంతేత ఇది సైన్స్ యొక్క పరాకాష్ఠ, రిలాక్సేషన్ రెస్పాన్స్. నీ శవాసనం కనుక వేసుకుంటే ఆ వేసుకునేటటువంటి టెక్నిక్ నీకు అర్థమైపోతే సృష్టిలో నువ్వు ఎదుర్కోలేనటువంటిది ఏది ఉండదు. యూ విల్ బికమ్ ఆల్ పవర్ఫుల్. అది అంత సింపుల్. ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఇట్. నిజమో కాదు ఎలా తెలుస్తుంది మీకు? చేసి చూస్తే తెలుసు. కేవలమును రాత్రి పడుకునేటప్పుడు శవాసనం వేసుకుంటే నీకు అన్ని లాభాలు వస్తాయంటే చెయ్యలేకపోవటము అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీ డే టు డే లైఫ్లో నిన్నేం మార్చుకోవద్దు. నువ్వు చేసుకున్నటువంటి ఏ కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి మార్పులు నువ్వు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నువ్వు చేయవలసింది ఏంటి అంటే నెక్స్ట్ డేకి కూడా నువ్వు ప్లాన్ చేసేసుకున్న తర్వాత యూ డై. యూ డై అంటే అర్థమైంది కదా, కంప్లీట్ రిలాక్సేషన్ అని. అక్కడ చచ్చిపోమని అంటుందే. చెప్తుంది ఏంటంటే చచ్చిపోయినటువంటి వాడు ఎంత నిశ్చింతగా ఉంటాడో, ఎంత బాధ్యతారహితంగా ఉంటాడో, ఎంత హాయిగా ఉంటాడో. ఏ చీకు చింత లేదు వాడికి. మిగతా వాళ్ళకు ఉంటుంది చీకు చింత, వీడు ఈ టైం అప్పుడు పోయాడే, ఇంత వీళ్ళు ఎట్లా ముసుకెళ్ళాలి, వీళ్ళు ఎట్లా చేయాలి అనే తప్ప వాడికి ఆ నిశ్చింతత. ఆ నిశ్చింతత పొందినటువంటి స్థితిలో మీకు వచ్చేటటువంటి అనుభూతులన్నీ కూడా కఠోపనిషత్తులో చెప్పబడుతున్నాయి అన్నది గుర్తుంచుకోండి. అంతేత కఠోపనిషత్ అనేటటువంటిది నచికేతుడి యొక్క అనుభవం అంటే మీకు వేస్ట్ అది. ఇట్ మే బి అన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అన్న వాటికి మనం ఏం చేయలేము, కానీ అది ఎక్సెప్షన్ ఏం కాదు. అది ఖచ్చితంగా కఠోపనిషత్తులో నచికేత యమధర్మరాజు యొక్క సంవాదము ప్రతిరోజు రాత్రి మీరు కూడా తెలుసుకోగలరు. దీనికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే ఆ నిద్రావస్థలో మీరు అన్నీ పొందగలరు అనేటటువంటిది మన సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్ర. ఐన్స్టీన్ దగ్గర నుంచి, ఎడిసన్ దగ్గర నుంచి అనేక మంది మహాత్ములు సైన్స్లో మాస్టర్ అంటే అన్నా టాకింగ్ అబౌట్ యోగి. వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్పేది ఏంటి అంటే, మేము కనిపెట్టినటువంటిది మాకు నిద్రావస్థలో డిపెండ్ అయింది అంతే తప్ప అది మా రీసెర్చ్ వల్ల వచ్చింది అని మేము అనుకోవటం లేదు. యు రీచ్ యర్ లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరు చెప్పేది అదే. అంటే ఏంటి, నిద్రావస్థలో వాడు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో నిద్రపోతూ ఉంటే దాని సొల్యూషన్స్ వాడికి లోపల నుంచి ప్రేరేపించబడ్డాయి. హౌ టు సాల్వ్ ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి 1945-46 వరకు కూడా బతుకున్నాడు. అతను సుమారు 3,000 మంది యొక్క జీవితాలను, వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలను పూర్తిగా పరిశీలించి వాళ్ళకు వచ్చినటువంటి రోగాలు, వాళ్ళకు వచ్చినటువంటి బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లెక్సెస్, న్యూరలాజికల్ కాంప్లెక్సెస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఎన్నో ట్రీట్ చేశాడు ఆయన. మినీ మ్యాన్సన్స్ అని ఒక బుక్ ఉంది, నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తాను. హైదరాబాద్లో అయితే మినీ మ్యాన్సన్స్ మీద నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను. ఈ మినీ మ్యాన్సన్స్ అనేటటువంటి బుక్లో ఈ జన్మజన్మల పరంపర ఆ 3,000 మంది జీవితాలలో ఎలా జరిగిందో ఆయన చెప్తాడు. ఆయన యొక్క విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని హిట్లర్ టైంలో అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, నా గుర్తు రావటం లేదు, ఆయన పేరు రూజ్వెల్ట్ అనుకుంటాను, ఇట్ హ్యాండ్ గైడ్, ఆయన ఈయన అక్కడ పిలిపించుకుని హిట్లర్ యొక్క అనేక జన్మల వృత్తాంతాన్ని స్టడీ చేసి ఏమి అతను చేయబోతున్నాడో, దానికి వీళ్ళు ఏం చేయగలగాలో అనేటటువంటి ఆలోచించుకుని వరల్డ్ వార్లో అనేక నాటికలు ఈ కర్మ సిద్ధాంతం మీద, ఈ కఠోపనిషత్తు మీద జరిగాయి. ఎందుకు కఠోపనిషత్ అంటాను అంటే, ఆ వ్యక్తి edgarkc.org అని వెబ్సైట్ ఉండగలుగుతుంది. ఇవంతా అందులో మీకు దొరుకుతాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు చూసుకోగలుగుతాయి. కానీ సాధారణంగా నా అనుభవం ఏంటి అంటే, ఉపనిషత్స్ కానీ ఇవంతా కూడా కాలక్షేపం కోసం వస్తారు తప్ప, కాలక్షేపం అంటే ఏంటో తెలుసా మీకు, హౌ టు వేస్ట్ టైం అని. అంతే తప్ప ఇది జీవించేటటువంటి విధానం కనుక ఆ సబ్జెక్ట్ని లోతుగా తెలియాలి, ఈ రిఫరెన్సెస్ అన్ని మనం యూజ్ చేసుకోవాలని ఎవరు అనుకోడు. అసలు బుక్స్ తెచ్చుకోడు చాలామంది, ప్రమాదవశాత్తు కొంతమంది ఐటమ్స్ అన్ని ఎందుకు తెచ్చుకున్నారో పాపం వాళ్ళ హ్యాబిట్స్ వల్లేము. దీస్ ప్రాక్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందుకు చెప్తున్నాను, ఎడ్గర్ కేసీ కూడా ఈ విషయాలు చెప్తున్నప్పుడు సోఫా మీద పడుకుని తన నెక్ టై లూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, నిద్రాస్థితికి వెళ్ళిపోయాడు. నిద్రలో అందరి జీవితాల యొక్క చరిత్ర అతనికి చాలా స్పష్టంగా కనిపించేది అని ఆయన రాస్తున్నాడు. అనేక పుస్తకాలు వచ్చాయి ఎడ్గర్ కేసీ యొక్క పుస్తకాల మీద, ఆయన ప్రొఫెసర్ మీద. ఎందుకు ఇది చెప్తాను మీకు అర్థమైందా, ఇది కూడా కఠోపనిషత్తు యొక్క ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్. నువ్వు కంప్లీట్గా రిలాక్స్ అయిపోతే, కంప్లీట్గా నువ్వు నీ ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ నువ్వు పోగొట్టుకోగలిగి నువ్వు కాన్షియస్గా ఉండగలిగితే యుద్ధం అవుతుంది, నీకు సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది. దానికి నేను సైంటిస్ట్ యొక్క బయోగ్రఫీ గురించి కూడా చెప్తున్నాను. వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే, ఇది మా తెలివితేటల వల్ల ఏమీ రాలేదు, మేము పని చేసి 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 ఆ డైరెక్షన్లో అలసిపోతే సంథింగ్ హ్యాపెన్స్. ఎలాగా సంథింగ్ హ్యాపెన్స్ అవుతుంది అంటే, ఆల్ఫ్రెడ్ వెర్నర్ అని కోఆర్డినేషన్ థియరీ గురించి రాసినటువంటి సైంటిస్ట్ కొత్తగా పెళ్ళయింది, పెళ్ళైన 2వ రోజు ఆయన ఒక కలగన్నాడు. ఆ కలగన్నాక డాక్టర్ 2 గంటలు నిద్రనిచ్చి ఆ కల్లో రాసి ఆయన చూసినటువంటిది రాసిచ్చాడు, దాన్ని ఒక పేపర్గా పబ్లిష్ చేశాడు. వెర్నర్స్ కోఆర్డినేషన్ థియరీ అని దాని పేరు, చాలామంది ఇనార్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి అది తెలుస్తుంది. అదే ఆయన నిద్రలో వస్తుంది అది, అండ్ హీ గాట్ అనదర్ బ్లెస్సింగ్. నిద్రాస్థితిని ఉపయోగించుకోవటమే యోగ విద్య. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు మనం అనుకున్నా ఈ మెడిటేషన్ అనేటటువంటిది మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. కాన్షియస్ లీస్ ఇస్ మెడిటేషన్, కానీ మనం కాన్షియస్గా మెడిటేట్ చేయం. మనం అవేర్నెస్ చేస్తాం, యూ నో దట్ యు ఆర్ మెడిటేటింగ్. నేను ఎలా మెడిటేషన్ చేయాలండి, నేను ఏ రూపం మీద ధ్యానం పెట్టుకోవాలండి, ఇదంతా ఓకే, కానీ ఇదంతా కూడా ప్రాప్స్ మాత్రమే. ఈ ప్రాప్స్ నుంచి నువ్వు ఎటు వెళ్ళాలి, యముడి దగ్గరికి వెళ్ళిపోవాలి. యముడి దగ్గరికి అంటే బాహ్య శరీర స్మృతి నువ్వు కోల్పోవాలి పూర్తిగా, కానీ అవేర్నెస్ ఉండాలి. అదొక ట్రిక్ అంటే అది మీరు నేర్చుకోవటంలో ఉంటుంది సాంఖ్యయోగంలో కూడా. అందుకే చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సయ్యని ఎస్యాం జాగ్రత్త భూతాన్ని సానిషా పశ్చతోముని. మెలకువగా ఉంటూ నిద్రపోయేటటువంటి వాడు యోగి. ఆ మెలకువగా ఉంటూ నిద్రపోవటం అంటే ఏంటో అర్థమైందా నీకు? మెలకువగా ఉంటావు, మన పనులు అన్నీ చేస్తూ ఉంటాం, రిలాక్స్డ్ గా ఉంటాం. ఎంత రిలాక్స్డ్ గా ఉంటాం? యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్. చచ్చిపోయినటువంటి వాడు ఎంత నిస్తూచిగా ఉంటాడు, ఎంత బాధ్యతారహితంగా ఉంటాడు, ఎంత కేర్లెస్ గా ఉంటాడు, ఏమి ఏ విధంగా ఆలోచించడు. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి స్థితికి నచికేతుడు వెళ్ళాడు. దానికి ఆయనకి మూడు రాత్రులు పట్టింది ఆయన. కానీ మూడు రాత్రులు ఆయన ఈ కాన్షియస్నెస్ లో లేడు. తండ్రి ఏమన్నాడు? నేను నిన్ను యముడికి ఇస్తున్నాను అన్నాడు. రైట్ ఆయన గోయించి యమ అన్నాడు. ఇక్కడ కూడా నేను మీకు చెప్పాను ఆ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుని చూసుకోండి. నచికేతుడు ఆశ్చర్యపోతాడు, నన్ను యముడికి ఎందుకిచ్చాడు మా నాన్న? ఆయన గురువు కూడా, తండ్రి దగ్గరే వేదాలు కూడా అభ్యసిస్తున్నటువంటి జరిగినటువంటి సంఘటన. అక్కడ నేను మిమ్మల్ని అందరినీ కూడా చేసుకోమని చెప్పింది ఏంటి అంటే, నచికేతుడు ఆశ్చర్యపోతాడు. నేను చాలా విషయాల్లో ప్రథముణ్ణి, కొన్నిట్లో మధ్యముణ్ణి, ఎట్టి పరిస్థితుల్లో నేను మూడో రకానికి చెందిన వాడిని కాదు, అధముణ్ణి కాదు. అయినా నా తండ్రి నన్ను యముడికి ఎందుకు ఇచ్చాడు? ఇది అసలు అక్కడ చెప్పబడినటువంటి శ్లోకం, మనం నిన్న చదువుకుందాము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సైకాలజీ మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు మెలకుగా ఉన్నా కూడా ధ్యాన స్థితిలోకి, మృత్యు స్థితిలోకి వెళ్ళగలరు. ఏమిటక్కడ గురు శిష్య సంబంధం మనం మర్చిపోయామని చెప్పాను నేను. ఇది మళ్ళీ 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 గుర్తుంచుకోండి. ఎందుకంటే గురు శిష్య సంబంధం ఈ కాలంలో చాలా పదార్థాలకి చాలా అన్వాంటెడ్ మిస్డైరెక్షన్స్ లోకి వెళుతుంది. నిజమైనటువంటి గురువు యొక్క శిష్యుడు గురువు యొక్క కోరిక గురువు చెప్పకుండానే తెలుసుకోగలగాలి, అది ప్రథముడు అంటే. నచికేతుడు ఏమంటాడు, నా తండ్రి గురువు అయినటువంటి వాడు నన్ను యముడికి ఎందుకు ఇచ్చాడో తెలియటం లేదు. నేను చాలా విషయాల్లో ప్రథముడినే. ఏ విషయాల్లో ప్రథముడు? గురువు ఏం యాంటిసిపేట్ చేస్తున్నాడో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని యాంటిసిపేట్ చేసి నేను గురువు నోటి ద్వారా వాక్కు రాకుండానే నేను పూర్తి చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడిని. చాలా వాటిల్లో నేను ప్రథముణ్ణి. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో ఈ ఫండమెంటల్స్ మీరు గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్. రెండోది ఏంటి, ఒకవేళ నేను నా గురువు చెప్పినటువంటిది ముందే అవగాహన చేసుకోలేకపోతే, మధ్యముణ్ణి ఏంటి అంటే ఆయన చెప్పింది చేసిస్తాడు. ఇంకా ఆయన నోట్లోంచి మాట వచ్చాక ఐ వాంట్ డౌట్, నేను చేయాలా చేయకూడదా అని లేదు, ఆయన నోట్లోంచి మాట వస్తుంది కనుక చేసేస్తాను. అటువంటి నేను అంటే ఒకటి ఏంటి, యాంటిసిపేట్ చేయగలను చెప్పకుండా. రెండోది ఏంటి, చెప్పేక చేయటం. అతనికి వచ్చిన అనుమానం చాలా జాగ్రత్తగా చూడండి. నచికేతుడికి వచ్చిన అనుమానం ఏంటో, నన్ను యముడికి ఎందుకు ఇమ్మన్నాడో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. అంటే నేను మొట్టమొదటి నేను చేసిన తప్పు చేతకాంతలు ఏంటంటే అటువంటి యాంటిసిపేట్ ఆయన నన్ను ఎముడికి ఇస్తాడు అని నేను ఊహించుకోలేకపోయాను. నేను ముందే వెళ్ళిపోవాల్సింది అతను చెప్పకుండా, అది చేయలేకపోయాను. అదే రెండోది, చేసేస్తున్నాను నేను ఓకే, కానీ నన్ను ఎందుకు ఇచ్చాడు? ఏ పర్పస్ సర్వ్ చేసుకోవటానికి, ఏ ఉద్దేశ పూర్తి కోసం నన్ను ఎముడికి ఇస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ క్వశ్చన్స్ మీరు మనసులో ఉంచుకోండి. రేపు సాయంత్రం కల్మినేషన్ క్లాస్లో వీటిని మనం డిస్కస్ చేసుకుందాం. వెళ్ళేది యముడి దగ్గరికి. యముడి దగ్గరికి వెళ్ళాక ఆయన ఊళ్ళో లేడు. ఆయన ఊళ్ళో లేకపోయేసరికి మూడు రోజుల పాటు ఆయన అక్కడే నిరాహారంగా ఉన్నాడు. అందుకని కఠోపనిషత్తు యొక్క సాధనలో ఒక సాధన ఏంటి అంటే, మీరు మూడు రోజుల పాటు ఉపవాసం చేయటం. సాధారణంగా కఠోపనిషత్తు చదువుకున్నప్పుడు మూడు రోజులే క్లాసులు ఎందుకు పెట్టుకుంటామంటే అంతకంటే ఎక్కువ ఉపవాసం చేయటం కష్టం. అంటే చాలా మంది నన్ను అడిగారు, 3 రోజుల్లో కఠోపనిషత్ పూర్తవుతుందా లేదా, కఠోపనిషత్ పూర్తవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ దాంట్లో చెప్పబడినటువంటి విషయాలు మాత్రం నేను మీకు పూర్తిగా అందజేసేయగలుగుతాను. వర్డ్ బై వర్డ్ మీకు చదివి అందులో ఉన్నటువంటి ఆ పోయెటిక్ బ్యూటీని నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఒకటి సాధన విధానం నేను చెప్పేసాను కదా, శవాసనం వేసుకుని పడుకునేటప్పుడు రాత్రి మీ దృష్టి ఎక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. తర్వాత మీకు అందుబాటులో మంచినీళ్ళు ఉండాలి, రాగి చెంబులో. రాగి చాలా ఇంపార్టెంట్. ఇది సువర్ణ విద్యకి నాంది అని కూడా నేను మీకు చెప్పాను. నేను మీరు ఖచ్చితంగా ఈ సాధన చేయగలిగితే ఎప్పుడో ఒకరోజు మీ చెవట అందులో పడేది బంగారంగా మారిపోతుంది. ఈజీక ఫ్యాక్ట్ ఇది జరుగుతుందా? రమణ మహర్షి యొక్క శిష్యుడు కావ్యకంఠ గణపతి ముని అని ఒక ఆయన ఉన్నాడు, మీరు విన్నారు కొంతమంది ఆయన పేరు. చాలా మంది యొక్క అనుభవము ఏంటి అంటే, రమణ మహర్షి కార్తికేయుని యొక్క అవతారం అని, కావ్యకంఠ గణపతి పేరులోనే తెలుస్తుంది కదా, గణపతి యొక్క అవతారం అని. రమణ మహర్షి దగ్గర ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఉమా సహస్రము అనేటటువంటి ఒక సహస్రాన్ని రాయటానికి కావ్యకంఠ గణపతిని తిరువన్నామలలో కూర్చున్నప్పుడు పూర్తి చేయలేకపోతాడు తను అనుకున్న టైంకి 3 రోజుల్లో. అప్పుడు రమణ మహర్షి ఆయన నరకాతను కూర్చుని 5 మనుషుల్ని పెట్టించి కావ్యకంఠ గణపతి ముని చేత ఉమా సహస్రాన్ని పూర్తి చేస్తాడు. అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి స్తోత్రం అది. ఇది రాసేసిన తర్వాత కావ్యకంఠ గణపతి మునికి శిరస్సులో విపరీతమైనటువంటి వేదన కలిగింది. రమణ మహర్షి కుదిరి వెళ్ళింది, సరే వచ్చాడు తను చేయవలసింది ఏదో చూశాడు అదే ఆశ్చర్య. కానీ ఆ తర్వాత జరిగింది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆయన్ని కావ్యకంఠ గణపతి ముందే నాయన అని కూడా అనేవారు. నాయన అనేటువంటి పేరుతోనే ఆయన బయోగ్రఫీ రిలీజ్ అయింది. అది తెలుగులో కూడా ఉంది, తెలుగువాడే రాశారు, ఆయన తెలుగువాడే. ఆయన చెమట రాగి దాని మీద పడితేది బంగారంగా మారిపోయేది. ఇంకేత ఇదంతా కూడా పక్కింటి కబుర్లు పురాణాలు అనుకోకండి, మనకి చేత కాక ఆ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ రెస్పాన్స్కి. ఇది ఎప్పటి వాడైనా మనము 1965 వరకు రమణ మహర్షి పెట్టుకున్నాడు. దాని తర్వాత ఆయన ఈ కాలంలోనే ఒక వ్యక్తి యొక్క చెమట రాగిని బంగారంగా మార్చేసింది. మరి అది ఎలా మారుస్తుంది మాస్టర్ నేను చెప్తున్నాను కదా, టెక్నిక్ ఇంతే, ఇంతకంటే ఏమి టెక్నిక్ లేదు. ఎప్పుడైతే ఆయన ఉమా సహస్రం తనంతట తను రాయలేకపోయాడో రమణ మహర్షి వెనక అతను కూర్చున్నాడు. రమణ మహర్షి యొక్క మొత్తం సాధనా పద్ధతి ఏంటి, హుయామై. హుయామై అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కువ నువ్వు చచ్చిపోతే తెలుస్తుంది. ఇంకేంటే చచ్చేవాడు నువ్వు కాదు, మొత్తం సాధనా రహస్యం అది. ఈ ఇంద్రియాలు కానీ, ఈ శరీరము కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఇదేది నీవు కాదు. వీటన్నిటికీ అతీతమైనటువంటి అజోపిషన్ మవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిషన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవాన్ని ఆత్మమాయ అని కృష్ణునితో పాటు గొంతుకు కలిపి అనగలిగేటటువంటి ఆత్మలనే మనం అందరము కూడా. అది నిద్రలో మీకు అనుభూతి వస్తుంది, కానీ ఆ నిద్ర యొక్క అనుభూతిని పొందటానికి రెడీగాలి. ఆ యాంగిల్లోనూ ఆలోచించలేదు కావ్యకంఠ గణపతిని ఆ ఉమా సహస్రం రాసుకున్నప్పుడు, తను ఇంకా రాయలేని ఫిజికల్గా అనుకున్నప్పుడు రమణ మహర్షి కనుక అతను కూర్చున్నాడు. ఆయన వెనక అతను కూర్చున్నాడు, ముందు 5 ఉన్నాడు. ఇంట్రెస్టెడ్ రమణ మహర్షి మాట్లాడలేదు, మాట్లాడింది చెప్పింది నాయన ఆ కావ్యకంఠ గణపతిని పుస్తకం రాయటానికి. ఇది అర్థమవుతుందో చెప్తుంది ఏంటో నేను సైంటిస్టులు చెప్పిన సంఘటనే జరిగింది అక్కడ కూడా. కానీ అక్కడ యాక్చువల్ గా నిద్రాస్థితిని నిరంతరం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి రమణ మహర్షి. నిద్రాస్థితిని నిరంతరం అనుభవిస్తున్నాడు జాగరూకతలో కండిషనలీ. దానినే మోడర్న్ రీసెర్చర్స్ పేరు ఏం పెట్టారని చెప్తున్నాను మీకు, రిలాక్సేషన్ రెస్పాన్స్. అంటే నీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోయినప్పుడు వచ్చేటటువంటి రెస్పాన్స్. ఆ రెస్పాన్సే ఎవరికి వచ్చిందని చెప్పాను నేను, ఎడ్గర్ కేసీకి వచ్చిందని చెప్పాను. అతను ఏం చేయగలిగాడు, అతని జీవితంలో 3000 మంది జీవితాలలో ఇది వరకు జరిగినవి, ఇప్పుడు జరిగినవి, రేపు జరగబోయేవి చాలా స్పష్టంగా చెప్పాడు. అవన్నీ కూడా రికార్డెడ్ అయ్యింది, ఒక సిడీలో లభ్యమవుతుంది. $99 మొత్తం ఆయన ఆ రికార్డ్ చేసి చెప్పినటువంటి విషయాలు మొత్తం ఏమంటారు వాటిని రికార్డెడ్ ట్రాన్స్క్రిప్షన్. ఒక అప్పుడు చేతకాడ చదివేవి కదా, ఆ స్టెనో టైప్ ఇస్తే రికార్డ్ చేసి అదంతా రాస్తున్న దాన్ని వీళ్ళు ఒక సిడీలోకి పెట్టారు. ఆ సిడీలో మీకు ఎన్ని విషయాలు లభ్యమవుతాయో, కలర్స్ గురించి చెప్పాడు, జెంట్స్ గురించి చెప్పాడు, రోగాలు ఎందుకు వస్తాయో చెప్పాడు, క్యాన్సర్కి కుందేలు యొక్క సంపర్కంతో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కాంపౌండ్తో క్యాన్సర్కి మందు కనుగొంటారు అని చెప్పాడు. మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక రీసెర్చ్ ఆర్టికల్ జరిగాను నేను, కానీ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ కుందేలు వాళ్ళు ఆ ర్యాపిడ్ని ఎలా ఉపయోగిస్తున్నారో నాకు గుర్తు లేదు, కానీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ క్యూరింగ్ క్యాన్సర్ బై ఇంప్రెగ్నేటింగ్ ద బ్లడ్ ఆఫ్ ర్యాపిడ్. ర్యాపిడ్ యొక్క అంటే కుందేలు యొక్క నెత్తుని క్యాన్సర్ పేషెంట్స్కి ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఇవ్వగలిగితే రోగ నివారణ కావచ్చు. ఇంకా అది రీసెర్చ్ యాంగిల్లోనే ఉంది, అది మొన్న చదివాను నేను. ఎడ్గర్ కేసీ ఎప్పుడు చెప్పాడు, 1920లోను 1930స్లోను చెప్పాడు. సర్వజ్ఞత్వం గురించి మాట్లాడుతున్నాను, సైంటిస్ట్ గురించి మాట్లాడుతున్నాను. నీ జీవితాలలో నీకు ఏ సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది అని ఎముడు నచికేతుడిని చెప్తాడు. ఇవాళ మనం ఆ శ్లోకాన్ని చదువుకోబోతున్నాను. ఈ నచికేతాదు గురించి నీకు తెలిస్తే నీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య తీరిపోతుంది, యు నీడ్ నాట్ వరీ అని. ఇంకా శ్లోకాల్లోకి వెళ్దాం, 17వ శ్లోకం చూడండి. మనం అంతవరకు వచ్చాం కదా, 17 వరకు వచ్చాం అదే కదా, 17 మళ్ళీ 16 వరకు 15 నుంచి మళ్ళీ కాస్త బ్యాక్ వెళ్ళి మనం చదువుకుందాం. లోకాభిమగ్నిం సమవాచ తస్మే యా ఇష్టిక యావ తీర్వా యథావా సచాది తత్ర శవదత్ యథోక్త మధాశ్ర మృత్యు పునరేవాహ తిష్ఠః. నచికేతునికి యముడు జగత్తుకు మూలమైనటువంటి అగ్నిని వివరించాడు. కావలసిన ఇటుకలు ఎన్నో ఎటువంటివో, హోమవిధి ఎలా నిర్వహించాలో అంతా సాకల్యంగా చెప్పాడు. శ్రద్ధగా నిన్న నచికేతుడు అంతా మళ్ళీ యముడికి ఒప్పచెప్పాడు. దానికి ఎంతో సంతోషించి యముడు మళ్ళీ ఇలా అన్నాడు. ఇక్కడ ఈ 3 అనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదే మీ చేత ప్రతిరోజు నేను చేయించేటటువంటి యజ్ఞం. మీలో వీలైనటువంటి వాళ్ళు ఈ యజ్ఞ విధానాన్ని ఇంటిలో కూడా కంటిన్యూ చేసుకోండి. 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరబత్తులు. వాటి గురించి ఇప్పుడు ప్రస్తుతం నేను వివరించడానికి టైం సరిపోదు నాకు, మీకు రిఫరెన్స్ ఒకటి ఇస్తున్నాను. నేను గురుదేవుడు పూజ్య శ్రీనివాస శర్మ ఆచార్య 5 సంవత్సరాల పాటు ఒక విశేషమైనటువంటి సాధన చేశారు, దాన్ని పంచవీరభద్ర సాధన అంటాము. ఆ పంచవీరభద్ర సాధనలో ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి సాధన ఏంటి అంటే, ఈ కఠోపనిషత్ యొక్క సాధనలో 5 రకాలైనటువంటి చేతనత్వాల మీద ఆయన ప్రయోగ చేశాడు. ఏంటి 5 రకాలైనటువంటి చేతనత్వాలు? మొట్టమొదటిది పొలిటీషియన్, 2వది ఎకనామిక్స్ అంటే బిజినెస్ పీపుల్, 3వది సైంటిస్ట్, 4వది యాక్టర్స్, 5వది టీచింగ్ కమ్యూనిటీ అండ్ ఇంటెలెక్చువల్స్. ఇవి 5. వీటి మీద ఆయన విశేషమైనటువంటి ప్రయోగాలు చేసి 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించి మీరు ఈ 5 రకాల ప్రపంచాన్ని శాసించేటటువంటి వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేయవచ్చు. కంట్రోల్ చేయవచ్చు అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు నచ్చకూడదు, మీ ఇంటికి వచ్చి ఏంటి బాస్ మీరు ఇంకేమంటారు అందరూ, అది అర్థం చేసుకోండి. కంట్రోల్ చేయొచ్చు అంటే అర్థం ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఆదర్శం వైపు మనం మళ్లించవచ్చు. దాన్ని దీపయజ్ఞ విధానము అని ఆయన ప్రపంచానికి అందించారు, అదే నేను మీకు ఇక్కడ అందిస్తున్నాను. కానీ ఇది కఠోపనిషత్ యొక్క ప్రాక్టికల్ థెరపీ. ఆ ప్రాక్టికల్ థెరపీ మీరు రోజు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఉంటే మీ వీలు బట్టి మెల్లిమెల్లిగా మీరు నిద్రలో సమాధి స్థితులకు వెళ్ళగలుగుతారు. అందువల్ల దీన్ని ఒక టెక్నిక్, ఒక టెక్నిక్ అంటే రమణ మహర్షి యొక్క హుయామై అని తెలుసుకునేటటువంటి టెక్నిక్, ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అదే ఇక్కడ కూడా చెప్తాడు. కావలసిన ఇటుకలు ఎన్నో, ఎన్ని ఇటుకలు కావాలి అంటే 12. హోమ విధి ఎలా, ఏంటి హోమ విధి? ఎలా 5 దీపాలు వెలిగిస్తాం, 5 అగరొత్తులు వెలిగిస్తాం, అది హోమ విధానం. ఎలా నిర్వహించాలి, సామూహికంగా నిర్వహించాలి. మేము మా ఇంట్లోనే చేసుకుంటాము, ఇట్స్ ఓకే. కానీ గురుదేవుడు చెప్పింది ఎప్పుడు ఏంటి అంటే, యజ్ఞ విధానం అనేటువంటి సామూహికతకి నిదర్శనం కనుక. మనం ఇక్కడ 24 కుండీలు పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోలేనటువంటి వాళ్ళు క్లాస్లో ఎలాగైతే సామూహికంగా పాఠం అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్పెషల్గా చదువుకుంటారో, ఎక్స్ట్రాగా చదువుకుంటారో, అలాగే ఇక్కడ మనం ఈ నచికేతాగ్ని గురించి చదువుకుంటున్నప్పుడు ఈ 12 టికెట్లు పెట్టుకుని మీరందరూ కూడా క్లాసుకు ముందు వెలిగించుకున్న తర్వాత ఈ క్లాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ 12 టికెట్లు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఈ ప్రాక్టీస్ మీరు కొనసాగించండి. తమ అబ్రవీత్ ప్రియ మానవ మహాత్మ వరం తవే హాద్య దదామి భూయ తవైవ నామ్నా భవితాయ మగ్ని శృంకాం చే ఇమాం అనేక రూపాం గృహాణ. ఎప్పుడైతే ఈ యజ్ఞ గురించి యముడు అతనికి చెప్పాడు, దాన్ని తిరిగి ఎప్పుడైతే నచికేతుడు అంత యాజ్ ఇట్ ఈజ్ గా అప్పచెప్పేయగలిగాడో, ద టీచర్ బికేమ్ వెరీ హ్యాపీ. 3 వరదానాలు కాదు, 3 వరదానాలు నీకు ఎలాగో ఇచ్చాను, నేను ఇంకొక వరదానం ఇస్తున్నాను. ఏంటి అంటే ఈ యజ్ఞ విద్య, ఈ నచికేతాగ్ని విద్య, లేకపోతే పంచాగ్ని విద్య, లేకపోతే పంచ వేదపత్ర సాధన విద్య, ఇది నాటి నుంచి నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది, నచికేతాగ్ని అని చెప్పబడుతుంది అని ఇంకొక వరం ఇచ్చాడు. ఇవ్వటమే కాకుండా అనేక రకాలైనటువంటి కలర్ రంగులు ఉన్నటువంటి పూసలు కలిగినటువంటి ఒక మాల ఇచ్చాడు. త్రినాచికేత త్రివరేచ్య సంధిం త్రికర్మకు తరతి జన్మ మృత్యు బ్రహ్మజ్ఞం దేవమీజ్ఞం విదిత్వా నిచాయే మాం శాంతి నత్యంతమేతి. ఈ నచికేత అగ్ని 3 లెవెల్స్లో చేయాలి మీరు. మొట్టమొదటి శుభిక, భౌతికంగా 12 డిగ్రీలు పెట్టుకున్నాం మనం, 5 దీపాలు వెలిగించుకున్నాం, 5 అగరొత్తులు వెలిగించుకున్నాం. త్రికర్మకృత్ అంటున్నాడు ఇక్కడ, త్రికర్మకృత్తులో ఫిజికల్ చెప్పేశాం. దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఈ ఫిజికల్ గా మీరు నేర్చుకున్నటువంటిది మీరు ధారణ చేయాలి. కాలేజీలో ఎడ్యుకేషన్, అలాగే కాలేజీలో ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫిజికల్ గా వింటారు, వింటారు సరే, తర్వాత ఏం చేస్తారు, ఆ నాలెడ్జ్ మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి, ధారణ చేసుకోవాలి. ఎలా ధారణ చేసుకుంటారు, 12 ఇటుకలు మన శరీరానికి ప్రతీకలు. మన శరీరంలో 12 భాగాలుగా కాలచక్రం విభజింపబడి ఉంటుంది రాశి చక్రంలో. అంతేత ఆ 12 ఇటుకల్ని మీరు మీ శరీరంలోకి ఆపాదించుకోవాలి. ఎలా ఆపాదించుకుంటారు, కింద ఉన్నటువంటి ఇటుకలు 5 జ్ఞానేంద్రియాలకి మనస్సుకి ప్రతీక. జ్ఞానేంద్రియాలతో మనస్సు కలిసి ఉండకపోతే ఆ జ్ఞానము మీ దురలోకి వెళ్ళదు. ఇది మీకు తెలిసిన విషయమే కదా, మీరు ఏదో ఆలోచించుకుంటూ మీ మనస్సు ఎక్కడో ఉంటుంది, ఎదురుకున్నా మీకు చాలా దగ్గర ఫ్రెండ్ వచ్చినా మీరు మీ రెటీన మీద అతను బొమ్మ పడుతుంది, కానీ మీ మనస్సుతో ఆ లింక్ లేదు కనుక. అంతేకాదు, జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, 5 జ్ఞానేంద్రియాలు మనస్సు, కింద ఉన్నటువంటి 6 ఇటుకలు విద్యకుండలు. జ్ఞానేంద్రియం రికార్డ్ చేస్తుంది, మీరు అర్థమైంది, మనస్సులో డేటా రికార్డ్ అయిపోయింది. నేను మీకు చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మ్యాజిక్లన్నీ కూడా ఈనాడు సినిమాల్లోకి వచ్చేస్తున్నాయి. అన్ఫార్చునేట్ ఏంటంటే, ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సినిమా చూడరు, సినిమా చూసేటటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. చాలా విస్తరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక సినిమా నేను చెప్తాను నేను మీకు, ఆ పరిస్థితులు నేను ఎంతమంది చూశారు, ఆ పరిస్థితులు సిద్ధుపడక్కర్లే, నేను 3 సార్లు చూశాను. అంతేత కఠోపనిషత్ క్లాస్కి వచ్చిన తర్వాత నేను అపరిచితులు చూసామంటే సిద్ధి చేయటం అనుకోకండి, చూడకపోవటం సిద్ధి చేయటం యాక్చువల్గా నా దృష్టిని. ఎందుకంటే అందులో ఈ త్రినాచికేత అనేటటువంటిది చాలా స్పష్టంగా చూపించాడు. ఈ నచికేత అగ్ని 3 రకాలుగా మన శరీరంలో ఉంటుంది. ఒకటి ఏంటి అంటే తిలక పెట్టుకుని, ఎవడ అని పేరు మర్చిపోతూ ఉంటా రామాచారి సర్టిఫికేట్ సినిమాలు. ఈ రామాచారి గారికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, రూల్స్ రెగ్యులేషన్స్ అంతా తెలుసు పాపం, నువ్వు ఇలా ఉండకూడదు అంటాడు, అలా ఉండకూడదు అంటాడు. కానీ ఆయన ఎవరైనా పుట్టిన కాబట్టి అని చెప్తే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన కాలువలు పట్టుకుని ఎత్తేసి నువ్వు నోరు మీద ఆయన మొహం మీద ఉమ్మేసి విడిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఇలా నాశనం అవుతుంది, ఏంటి అసలు ఎవడు మాట వింటలేదే. మీలో కూడా మీ రామాచార్య ఉన్నాడో లేదో చూసుకోండి. అందుకో సినిమా గురించి మాట్లాడుకోకండి. మీరు అప్పుడప్పుడు అలా అనుకుంటూ ఉంటారు. మీరు అనుకున్నా అనుకోకపోయినా నేను అనుకుంటూ ఉంటాను, నేను కూడా ఏం చేస్తాను. రెండోది ఏ బాధ, అది అందరూ ఉంటున్నట్టే మనం ఉందాం. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సాఫ్ట్ సాంగ్స్ డిస్కో కాదు అది ఏంటది, ఏం సందేశం రాక్ అండ్ రోల్ ఏదో అవంతా చేస్తున్నారు. డెఫినెట్లీ అవంతా చేస్తుంటుంది. హీ ఎంజాయ్స్ లైఫ్. అంటే ఈ బాధ లేదు, వీడికి ఏడుపు లేదు, ఏంటి సవ్యంగా లేదు ఈ జీవితం. ఈ ఎంజాయ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం, అందరూ ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నాం. అందరూ ఏది ఆనందం అనుకుంటున్నారో అదే ఆనందం అనుకుంటూ అక్కడ కల్చర్నేమో అలాగే జీవించుతాం. ఇదంతా కాకుండా మూడోవాడు ఉన్నాడు ఆ పరిస్థితి, వాడు పంపించుతాడు. వాడికి ఒళ్ళు మండింది అనుకో, ఈ రామాచారి పోయే రెమో పోయే ప్లస్ వాడికి చుట్టుపక్కల ఉన్న అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు పోయే. చూడండి అది ఈ నచికేత అగ్ని త్రినాచికేత. ఈ నచికేత అగ్ని గురించి అక్కడ మూడు సార్లు వస్తుంది అని చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ఇది, కఠోపనిషత్తు అంత ప్రాక్టికల్ ఉపనిషత్తు మారుమూల పడేసాం. కానీ ఇంతకంటే ఇంకొక ప్రాక్టికల్ సినిమా మొన్న చూశాను నేను, డిజైన్ ఏంటి అక్కడ షార్ట్ టర్మ్ మెమరీ. ఏంటి షార్ట్ టర్మ్ మెమరీ? మనం ఆత్మవందని మర్చిపోతూ ఉంటాం. మనం ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా ఎన్ని ఉపనిషత్తులు ఎంతమంది గురువులు మీకు చెప్పినా మీకేంటి గుర్తున్నది? షార్ట్ టర్మ్ మెమరీ. మరి గుర్తుండకపోతే మరి అతను జీవితం ఎలా నడిచింది? సినిమాను చూపించాడు కదా, ఏముంటుంది అతని దగ్గర? పొలవేక్కినారు అతను ఫోటోలు తీసి 15 నిమిషాలే అతని మెమరీ. ఇంకొక అతను ఏం చేస్తాడు, ఆ 15 నిమిషాల్లో గుర్తుంచుకోవాల్సింది తీసేసి కెమెరాతో తన మీద రాసుకుంటాడు. మీ మనస్సు కూడా ఈ రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా తన కెమెరాలో రికార్డ్ చేస్తుంటుంది. మనస్సులో ఆ బొమ్మ లేదనుకోండి, మీరు గుర్తించలేదు. చాలా అద్భుతంగా తీశాడు, ఇంత తెలిసి తీశాడు. లేకపోతే నేను చెప్పాను కదా, సూక్ష్మ జగత్తులో ఈ ఉపనిషత్తు యొక్క విజ్ఞానం అంతా కూడా సినిమాల ద్వారా ఇది అయిపోయింది. మరి అంతేత ఈ షార్ట్ టైం మెమరీ మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా మీరు రికార్డ్ చేసినటువంటిది కింద ఉన్నటువంటి 5+1 అంటే అర్థమైందా? 5 జ్ఞానేంద్రియాలు మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానికి అది సింబాలిక్. తర్వాత మనస్సు, కానీ అది అక్కడ రికార్డ్ అవ్వదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది. మీ మనస్సు ద్వారా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత కర్మేంద్రియాలే యాక్టివేట్ అవుతాయి. కర్మేంద్రియాలు ఏంటి? బుద్ధి ద్వారా యాక్టివేట్ అవుతాయి. షుడ్ ఐ డూ ఆర్ నాట్ టు డూ ఉన్న పరిస్థితి బట్టి మీ బుద్ధి నిర్ణయిస్తుంది. మీ కర్మేంద్రియాలను ఇప్పుడు ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోకూడదా? అంతేత 5 కర్మేంద్రియాలు ప్లస్ బుద్ధి, అది ఆ 12. ఇందులో ఉత్తరాయణానికి మారేటటువంటి టైం సూర్యుడు, దక్షిణాయనకి మారేటటువంటి టైం, 2 టైములు ఉంటాయి. ఒక టైము మనస్సుని ఉపయోగించుకోవటానికి చాలా మంచిది, 2వ టైము బుద్ధిని ఉపయోగించుకోవటానికి చాలా మంచిది. ఇవన్నీ కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే మీ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ మీలో జీవనీ శక్తి ఉంటే, వైటాలిటీ ఉంటే, లైఫ్ ఉంటే, ఆ లైఫ్ మన శరీరంలో 5 ప్రాణశక్తులుగా పనిచేస్తుంది. అది ఆ 5 దీపాలు. ఆ 5 దీపాలు దేనికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణశక్తులు, ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన. కఠోపనిషత్తులో నచికేతుడు ఉపయోగించుకునేటటువంటి ప్రాణశక్తి పేరు ఉదాన వాయు. మిగతా శక్తుల్ని కఠోపనిషత్తులు ఉపయోగించుకోలేదు. ఉదాహరణ వాయువు ఎక్కడ ఉంటుంది అంటే కంఠంలో ఉంటుంది. మన యోగ విద్యా విశారదులు చెప్పినటువంటిది ఈ కంఠంలో ఉన్నటువంటి ఉదాహరణ వాయువు దగ్గర ఒక గ్రంథి ఉంది, దాన్ని స్ఫుటా గ్రంథి అంటాం. ఈ సువర్ణ బంగారం మెడలో వేసుకునేటటువంటి విశేషమైనటువంటి అలవాటు మనకి ఎందుకు ఉంది అంటే, ఈ ఆభరణాలు నాకు తెలిసి ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నాయి. యోగ విద్య భారతదేశంలోనే ఉంది, మిగతా చోట్ల ఆభరణాల మీద ఇంత మోహం ఏం లేదు కదా. ఇది అనాహత చక్రానికి నిషిద్ధ చక్రానికి మధ్య ఉంటుంది. ఈ మధ్య ఆ బంగారంతో దాన్ని టచ్ చేస్తే అది నిరంతరం యాక్టివ్గా ఉంటుంది అని బంగారు ఆభరణాలు పెట్టుకోవాలి అంటే మనం అసలు ఆభరణాలు ఎందుకు పెట్టుకోవాలో కూడా మర్చిపోయాం. దానికి ఈ అనాహత చక్రానికి దీనికి మధ్య ఉన్నటువంటి స్పేస్ వాయువు ద్వారా కంట్రోల్ అవుతుంది కనుక అక్కడ సుగంధితమైనటువంటి వాతావరణం ఉంటే చాలా మంచిది కనుక ఐదు అగరస్తులు వెలిగిస్తాం. ఇంకా ఈ మొత్తము టెక్నాలజీ బయట మనం పెట్టుకున్నటువంటి 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు ఏమవ్వాలి మన శరీరంలో ఈ పంచ ప్రాణవాయువు ఉన్న చోట 5 అగరత్తులుగా మార్చగలగాలి. ఇది ఇలా విచ్చుకోలేం మనం. ఇంకా దానికి కావాలంటే మనం ఒక క్లాసెస్ లెవెల్లో ప్రాక్టికల్ క్లాసెస్ లెవెల్లో వర్క్షాప్ లెవెల్లో మనం పెట్టుకోవాలి. కానీ భారతీయులమైనటువంటి మనకు ఈ హింట్ చాలేమో అనిపిస్తుంది నాకు. మీరు 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఏం చేసుకోవాలి? జ్ఞానేంద్రియాలు ప్లస్ మైండ్, కర్మేంద్రియాలు ప్లస్ బుద్ధి, వీటిని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇవి మనం ఉపయోగించుకోవటం లేదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనమే ఉపయోగించుకోవటం లేదు వాటిని. ఎందుకు ఆ మాట అంటాను అంటే, నేను మీకు చాలాసార్లు రిపీటెడ్గా ఒకే ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తాను అంటే, ఒకే ఎగ్జాంపుల్ మీ బుర్రలోకి నాటుకుపోతే చాలా బాగుంటుంది. చాలామంది నా దగ్గర వచ్చి మాస్టారు పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చదువుకోవాలని ఉంది, చదువుకోలేకపోతున్నాను. సరే, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులు నాకు ఏం చెప్తారంటే, నిజమేనండి వాడు ఎంత ప్రయత్నిస్తాడు చదువుకోవటానికి, ఈజ్ అనేబుల్ టు రీడ్, చదువుకోలేకపోతున్నాడు. మేము చూస్తున్నాం కదా, మేము సాక్షి దానికి. దీనికి ప్రతిగా నేను చిన్న ప్రశ్న అడుగుతాను, ఏమయ్యా ఇన్నాళ్ళ నా 24 ఇయర్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్లో ఒక్కడు నా దగ్గరికి వచ్చి, మాస్టర్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను, చూడలేకపోతున్నాను అని ఒక్కడన్నా అన్నాడు ఎవరు? మరి సినిమా ఎలా చూడగలుగుతున్నాను, ఎందుకు చదువుకోలేకపోతున్నావు, ఏంటి లాజిక్? అట్లా ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వేమీ లేదు. అంతేట మోసపోకండి, మీ పిల్లలు చెప్పినా మీరు అనుకున్నారు చెయ్యాలని ఉంది, నేను చేయలేకపోతున్నావు అనకండి. మీరేమన్నాను నాకు చెయ్యాలని లేదు, అందుకు చేయటం లేదు అని అనగలిగితే మీరు లైన్లో పడుకుంటారు. మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు, చెయ్యాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నానని, అది అబద్ధం. అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంట్రెస్ట్ సార్ ఎవరు చేయగలరు ఎవరన్నా? యూ కెన్ టేక్ ఏ హాఫ్ టు ఏ పాయింట్ అని చేయగలరు కూడా. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకో. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు యొక్క సమన్వయం అని చెప్తుందండి. కానీ సమన్వయం అంతా మీరు ఎప్పుడు చేసుకోగలుగుతారో, మీ శరీరంలో ఉన్నటువంటి 5 ప్రాణాలు స్వయంగా పనిచేస్తే. సమస్య ఏంటి అంటే, మనం పీల్చినటువంటి గాలే మన శరీరంలో 5 భాగాలుగా విభజింపబడుతుంది. రైట్ సైడ్ 3 లోబ్స్ ఉన్నాయి లంగ్స్కి, ఎడవైపు 2 లోబ్స్ ఉన్నాయి, కిందన హార్ట్ ఉంది. అంచేట మన విషయంకి ఈ మనం పీల్చినటువంటి వాయువు మన శరీరంలోకి వెళ్ళాక 5 రకాలుగా విభజింపబడుతుంది. ఆ విభజింపబడినటువంటి శక్తే మనం 5 దీపాలుగా ఇక్కడ వెలిగిస్తున్నాం. వెలిగించిన తర్వాత ఏం జరగాలి? ఆ శక్తి సవ్యమైనటువంటి సుగంధితమైనటువంటి శ్రేయో మార్గంలో వెళ్ళాలి. శ్రేయో మార్గంలో వెళ్ళకూడదు, దానికి మనం 5 అగరత్తులు వెలిగిస్తుంటున్నాం. అంతేత మొత్తము కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి పూజ గురుదేవుడు చేసినటువంటి పంచవీర పద్ర సాధన మొత్తము కూడా ఈ చిన్న టెక్నికల్ పాయింట్ లో వచ్చేస్తుంది. మీకు అది చేసిన తర్వాత 18వ శ్లోకం చూడండి. త్రినాటికేతత్రయమేతద్విదిత్వా బుద్ధ్వా స్థితే నాటికేతాం సమృత్యుపాసాం సురత ప్రణుజ్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఈ నచికేత యజ్ఞాన్ని 3 సార్లు నిర్వర్తించినటువంటి అధీశాలి తన శరీరాన్ని పతనానికి ముందే మృత్యుపాసాలను ఛేదించి శోకాన్ని అతిక్రమించి స్వర్గలోకంలో ఆనందిస్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయం గుర్తుంచుకోండి, మృత్యువు గురించి చనిపోక ముందే తెలియాలి మీకు. చనిపోయాక తెలుసుకోలేదు. దీనికి అగ్నిని ఎన్ని రకాలుగా ఉంటుందని నేను చెప్పాను, నేను మీకు పొద్దున్న పాపక పవమాన స్థితి. పాపక మనం చెప్పేటటువంటి అగ్ని, అంటే వండటానికి ఏ అగ్నిని ఉపయోగిస్తామో దాన్ని పాపక అగ్ని అంటాం. మనం బ్రెయిన్ ఉపయోగించుకుని ఏ జ్ఞానాగ్నిని మనం ఉపయోగించుకుంటామో దాన్ని పవమాన. హనుమంతుడు చాలా తెలియనివాడు అని, మనోజవం మారుత తుల్యవేగం అంత చెప్పుకుండా ఏం చెప్తాం, బుద్ధిమతాం వరిష్ఠుడు. ఆ బుద్ధిమతాంలో వరిష్ఠుడైనటువంటి వాడు పవమాన, జ్ఞానం యొక్క పరాకాష్ఠ పవమాన స్థితుడు. మూడోది శిఖి. ఏ శిఖి ప్రేతో భూత్వా ధ్రియా దాద్య మన్మోహం శ్రీయం పంచదశే చెంచ శ్రీకామస్కరణం చెప్పి. మూడో రకమైనటువంటి అగ్ని ఒకటి ఉన్నది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే వనరుల్ని మీకు సమకూరుస్తుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శిఖి మీద ఆధారపడి ఉంటుంది, వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అగ్నులు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి మీరు. ఒకటి పావక, అంటే బయట అన్నాన్ని దాన్ని వండుకునే అగ్ని, మీ లోపల పావక అగ్ని ఎలా పనిచేస్తుంది, అన్నాన్ని జీవనం చేయడానికి జఠరాగ్నిగా పనిచేస్తుంది. మీరు దాన్ని ఏదైనా పేరు పెట్టుకోండి, జఠరాగ్ని అనుకోండి, సమాన వాయువు అనుకోండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. రెండవ అగ్ని ఏంటి, పవమాన అగ్ని. మూడవ అగ్ని అక్షి అనేటటువంటి అగ్ని హృదయంలో ఉంది. ఈ హృదయంలో ఉన్నటువంటి అగ్నిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీకు కావలసినటువంటి వస్తువులు మీ దగ్గరికి వస్తాయి. మొత్తము ఆధ్యాత్మికత ఈ విచిత్రమైనటువంటి గ్యారంటీ మీకు ఇస్తుంది. నిజంగా అలాగే వస్తుందా మాస్టర్? ఋషుల యొక్క జీవితాన్ని చూడండి, మహాత్ముల యొక్క జీవితాన్ని చూడండి, అది ఎలా జరుగుతుందో లేదో చూడండి. ధూనివాలా బాబాని ఈ మధ్యకాలంలోనే, జస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చేటటువంటి కాలంలో, ఇండిపెండెన్స్ వచ్చాక కూడా ఉన్నాడు ధూనివాలా బాబాని. ఆయన ఎందుకంటాం అంటే ఒక అగ్ని ఆయన ఎప్పుడు తన ముందు ఉంచుకునేవాడు, దాన్ని ధుని అంటాం. అదే సాయి యొక్క ధుని కూడా. ఆయన దగ్గరికి నర్మదా నది వద్దని ఆయన అలా అవధూత అంటే తెలుసు కదా, ఆశ్రమం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఆ ఇసుకలో ఆయన పడుకుని ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆశ్రమం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు ధూనివాలా బాబా దగ్గరికి. ఆయన అవధూత, ఒక గోచిగుడ్డ మాత్రమే ఉంది, ఓ ఆశ్రమం అది ఏమీ లేదు, నర్మదా నది వద్దని ఇసుక మీద పడుకుని ఉన్నది. పక్కనే ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం నుంచి ఆ ఆశ్రమ యొక్క గురువు యొక్క శిష్యుడు పరిగెత్తుకుంటే ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి 300 మంది సడన్ గా వస్తున్నారని ఇప్పుడే నాకు కబురు తెలిసింది శిష్యుడు. ఆశ్రమంలో ఏం లేదు, ఎలా అంతేనా అన్నాడు. ఆ నర్మదా నది యొక్క ఇసుక తీసి ఇచ్చి ఉండికోండి అన్నాడు. ఈయన గురించి బాగా అవగాహన ఉంది కనుక వీళ్ళేం మాట్లాడలేదు, తీసుకెళ్ళారు, ఇసుక పోసేసారు, వండించారు. వచ్చిన 300 మందికి కూడా ఆహారం వచ్చేసింది. ఒక రాణి గారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చింది అనాలేను, లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి. రాణి గారు వచ్చారు, కరెక్ట్ చెప్పాను, కరెక్ట్ చెప్పాను, వచ్చింది కాదు, వచ్చారు. వచ్చి ఆయనకి ఒక బంగారు జల్తారు అది చేసినటువంటి ఒక షాల్ కప్పింది. ఈయన ఏ మూడ్లో ఉన్నాడు, తను తీసి ధునిలో ఇచ్చాడు. ఇంటికి పోయింది, కాలిపోయింది. ఇవిడ 7 వచ్చి బయటకు వచ్చి మెట్లు దిగుతాం. ఆయనకి ఇందుకు విలువ తెలియనటువంటి వాడు, బంగారం యొక్క విలువ మన విలువ, మనకి బంగారం విలువ, ఆయనకంటే విలువ ఇంటి ఇసుక తీస్తేనే చేసే చెప్పి అని చేత అని బాధపడుతుంటూ వెనక్కి తెలిసాడు. నేను నీ బాధ నీ ఖాళీగా కావకూడదు అయితే ఉండదు అక్కడ మన మెట్లో చేపెట్టాడు. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలి, డబ్బు లేదు, చూడండి ఆయన ఇప్పుడు నిండుంటే మనకి ఎంత బాగుంది, ఇప్పుడు మీరు ఈ క్లాస్ వదిలే చేంజ్ చేసిండే గ్యారంటీగా అక్కడికి తారిపోయిండే. నేను ఇదంతా విన్నప్పుడు అయ్యో ఆయన టైంలో నేను లేనే అనుకుంటా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, శిశువు తీసుకొచ్చేవాళ్ళు బంగారంగా మారిపోయి శుచి శుచి ప్రేతో దివి ఆధార జన్మం శ్రీయం పండిత సేవించాలి శ్రీ కామర్సం సిద్ధి సాయి సిద్ధి చరిత్రలో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఆయన డబ్బు లేదు అంటే ఆయన ఏం చేశాడు, ఇంత మాంసం కట్టి ఇంకా దారిలో ఆయన సాయిని తిట్టిన తిట్టి లేదు. నేను సద్బ్రాహ్మణ్ణి, పురకాలంలో మీకు తెలుసు కదా సాయి టైంలో అసలు జాతుల మీద ఎంత ఆంక్షలు ఉండేవారు. నా చేత మాంసం వహిస్తున్నాడు ఈయన అని సరేనే ఏం చేస్తాం, నా కర్మ అనుకునే దాన్ని అసలు నదిలో పరిస్థితి మాంసం పుట్టుకుపోయింది. కానీ మళ్ళీ భయ కదా అంటే నా స్థాయి ఇస్తుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది. తీసుకేం అక్కడ మీకు తెలుసా స్థాయి తెలిసి సరిగా కదా, ఒక బంగారు చిన్న మాంసం ఒక బంగారంగా మనకి ఏడిపోయి నువ్వు ఎంత ఏడుస్తుంది. అందుకని ఇందాక నేను ఈ సాయి చరిత్ర అవి చదివి గురు శిష్య సంబంధంలో ఇందాక చెప్పనే గురువు చెప్పకుండానే యాంటిసిపేట్ చేయటం, గురువు చెప్పింది చూసే తప్పకుండా చేయటం, ఇది మీరు అలవాటు చేసుకుంటే లైన్లో పడిపోతారు. అక్కడ మీ కామన్ సెన్స్ దయచేసి ఉపయోగించకండి. కామన్ సెన్స్ అంటే ఏంటో తెలుసా, ద సెన్స్ విచ్ ఇస్ కామన్. అవును, ఏంటి సెన్సెస్ లో కామన్ ఉన్నది, ఐదు జ్ఞానేంద్రియాలకి కామన్ గా ఉండేది మనస్సు. కానీ ఆ మనస్సుకి దానంతట ఏం చేయలేదు, అది ఐదింద్రియాలతో లింక్ ఉంటేనే దానికి ఏదైనా వాల్యూ ఉంది. లింక్ లేనటువంటి మనస్సుని నిద్రపోతూ ఉంటుంది. దయచేసి మీ మనస్సుని అంటే కామన్ సెన్స్ అంటే ఏంటి, నిద్రపోతున్నటువంటి మనస్సు. ఇలాగా గురువుల యొక్క జీవిత చరిత్రలో ఈ కాలంలోనే మీకు అనేకమైనటువంటి చమత్కారాలు మీకు తెలుస్తూ ఉంటే, ఈ చమత్కారాలన్నీ కూడా అగ్ని యొక్క మూడవ రూపం శుచి అనేటటువంటి రూపం, అది శిరిడి సాయి ఉపయోగించినటువంటి అగ్ని. అంటే కేవలం మనం ధూని పెట్టేసినంత మాత్రమే సరిపోదు. ఈ ధూని ఏంటి, ఏ అగ్ని, అగ్ని పేరు పావక అగ్ని అంతే, ఇది వండుకోవటానికి పనిచేస్తున్నాం. జ్ఞానం ఇచ్చేటటువంటి అగ్ని కూడా కాదు, సోమాన అగ్ని కూడా కాదు. సోమాన అగ్ని ఏమి ఇవ్వాలి మనకి, జ్ఞానం ఇవ్వాలి. మీరు కనుక జాగ్రత్తగా అగ్నిని చూడగలిగితే సిద్ధి స్థాయి పెట్టినటువంటి ధునిని శ్రీనివాస శర్మ ఆచార్య అఖండ జ్యోతిగా పెట్టుకున్నారు. అగ్ని ఎలా పెట్టుకుంటే ఏముంది, నువ్వు ధునిగా పెట్టుకుంటే ఏముంది, అఖండ జ్యోతిగా పెట్టుకుంటే ఏముంది. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఆయనకి ఏ సమస్య వచ్చినా ఏం చేయాలో నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో నేను అఖండ జ్యోతిలో చూసేవాడిని, నాకు జ్ఞానం వచ్చింది. సిద్ధి స్థాయి కూడా నిరంతరం అగ్నిని చూస్తూ ఉండేటటువంటి వాళ్ళు. మనం దీపాలను అందుకు ఉపయోగిస్తాం జ్ఞానం కోసం, జ్ఞాన జ్యోతి అనే దాని పేరు కూడా. కానీ అగ్నిని జ్ఞానం సంపాదించేటట్టు ఎలా ఉపయోగించుకోవాలి, అవమాన అగ్ని మనకు తెలియదు. పావక అగ్ని తెలుసు, వండుకునే అగ్ని తెలుసు, అవమాన అగ్ని, అగ్ని ద్వారా జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో మనకు తెలియదు. తెలియాల్సిన పని లేదు అంటున్నాడు సైన్స్ అంతా కూడా. క్రీస్తునిదే త్రికర్మ కృత్యం ఇందాక మనం చదువుకున్నాం చూసారా 17 శ్లోకంలో, సైన్స్ కూడా త్రికర్మ కృత్యే మొట్టమొదటి ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఉపయోగం చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారు, యూ అబ్జర్వ్. తర్వాత ఏం చేస్తారు, ఇన్ఫరెన్స్. జ్యోతి మీరు వెలిగించుకున్న తర్వాత ఈ ఐదు జ్యోతులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో కనుక మీరు ఆ జ్యోతిని చూస్తూ మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతుంటే జ్ఞానం వచ్చేస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా నేను చెప్పింది, గురువులకి వాళ్ళకి వచ్చింది జ్ఞానం ట్రైనింగ్ సంబంధించింది. శుద్ధి అనేది దేనికి సంబంధించిందని చెప్పాను, హృదయానికి సంబంధించింది. హృదయంలో కనుక ఆ జ్వాలమాల కులంభాతి అనే ఏంటది మంత్రపుష్పంలో మనం చదువుకుంటాం, హృదయంలో నీళ్ళతో ఏదో మంచిస్త విద్యుల్లేకేవ భాస్వత. ఆ జ్యోతికి కనుక మనం పట్టుకోగలిగాం అనుకోండి, ఇదంతా జరుగుతాయి మీ జీవితాల్లో. సిద్ధి సాయి జీవితంలోనే కాదు, దాంట్లోనే కాదు. నేను అనేక సార్లు ఈ టెక్నిక్ ఉపయోగించి నా లెవెల్లో నేను రిజల్ట్స్ పొందుతున్నా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, అది రిజల్ట్ ఓరియంటెడే, అది హరికథ కాదు. ఖచ్చితంగా ఈ అవధూతలు వాళ్ళ జీవితాలలో జరిగినటువంటి కూడా మీరు మీ జీవితాలలో మీ యొక్క శ్రద్ధని బట్టి ఏర్పరచుకోవచ్చు. ఈ శ్రద్ధ అంటే ఏంటో కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. శ్రద్ధ అనేటటువంటిది బ్లైండ్ సైట్ కాదు, సూపర్స్టిషన్ అంతకంటే కాదు. శ్రద్ధ అనేటటువంటిది ఏంటి అంటే ఒక విశేషమైనటువంటి పద్ధతిలో ఒక విశేషమైనటువంటి కర్మ చేస్తే ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ వస్తాయి అనేటటువంటి విశ్వాసము శ్రద్ధ. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ మేము చేస్తూ ఉంటాం. ఆ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో వాళ్ళకి లిటరేచర్ ఇస్తాం మనం మాన్యువల్. వాళ్ళకి ఏం చేస్తా ఉంటే ముందు మీరు ఖండతా పట్టేయండి. ఖండతా పట్టేసిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆ మాన్యువల్ లో ఏమేమి చెప్పామో వాళ్ళు దాన్ని చూచా తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు. చాలా సార్లు చూచా తప్పకుండా ప్రాక్టీస్ చేసినా వాళ్ళకి రిజల్ట్స్ రావు. మీరు ఇచ్చినటువంటి కాంపౌండ్ కి తగినటువంటి ప్రిస్క్రిప్షన్ చేసి వాళ్ళకి రాదు చాలా సార్లు మొదట్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అదే కర్మకాండని అదే సబ్స్టెన్స్తో పాటు రిపీట్ చేస్తారు. వాళ్ళు ఎంతవరకు రిపీట్ చేస్తారు, రిజల్ట్ వచ్చేంత వరకు. అంటే ఏముంది వాళ్ళకి, ఈ ప్రొసీజర్ చెప్పినటువంటి ప్రొసీజర్ మీద అది కరెక్ట్ గానే ఉన్నది అనేటటువంటి ఒక విశ్వాసం ఉంది. అది కరెక్ట్ గానే ఉంది అనేటటువంటి విశ్వాసము రిజల్ట్ వచ్చేంత వరకు తెలియకపోతే శ్రద్ధ. అంటే విశ్వాసము అనేటటువంటిది నాలెడ్జ్, శ్రద్ధ అనేటటువంటిది ఆచరణ. ఇంకట భగవద్గీతలో ఏం చెప్తాడు, శ్రద్ధ మయోయం పురుష యో ఏ శ్రద్ధ నీ ఆచరణ దేని బట్టి ఉంటుంది, నువ్వేం రిజల్ట్ కావాలో దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొక శ్రద్ధ అనేటటువంటిది సూపర్స్టిషన్ కాదు. ఏది కరెక్ట్ అని నీకు విశ్వాసం ఉన్నటువంటి ప్రొసీజరు ఆ రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు ఆచరిస్తే దాన్ని శ్రద్ధ అంటాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఏతే రగ్నే నచికేత స్వర్గ్యో యమ వృణీధ ద్వితీయైన వరేణ ఏతమగ్ని తవైవ ప్రవక్షంతి జనాస తృతీయం వరం నచికేతో వృణీష్వ. ఇదంతా కూడా పావక పవమాన స్థితి. మన కోరికలు ఎలా తీర్చుకోవాలో దాని గురించి నేను మీకు వివరించాను. అదే యముడు కూడా చెప్తున్నాడు, మొట్టమొదట నువ్వు కోరినటువంటి కోరిక అంటే మీ తండ్రిని నేను గుర్తించాలి. రెండో కోరిక ఏం చెప్పాడు, ఈ కోరిక తీసుకునేటటువంటి విధానము నచికేతాగ్ని. దానికి మనం ఇప్పుడు మోడర్నైజ్ చేసినటువంటి టెక్నాలజీ నేను మీకు చెప్పాను. 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరబత్తులు. యముడు ఈ విధానం అంతా కూడా నచికేతుడు చెప్పినప్పుడు యముడు చాలా ఆనందించి ఈ అగ్ని విద్యను ఇంకా నచికేతాగ్ని విద్యగా ప్రపంచంలోకి వస్తుంది. కానీ ఇది నేను నీకు ఆనందించి ఇచ్చినటువంటి వరము, నువ్వు రెండు వరాలు పూర్తయిపోయాయి. ఒకటి నీ తండ్రి నిన్ను గుర్తించాలి, రెండోది కోరికలు తీరటానికి నువ్వు చేయవలసినటువంటి యజ్ఞ విధానము నిన్నీటిగా పెట్టుకోవాలి, హోమ విధానం ఏంటి దాన్ని ఎలా నిర్వహించాలి అనేది కూడా చెప్పేశాను నేను నీకు. ఇంకా మూడవ వరం కోరుకో. ఈ మూడవ వరం కోరుకోవటం దగ్గర నుంచి 19 నుంచి వచ్చేటటువంటి 10 శ్లోకాలు కూడా ఆ మూడవ వరం కోరుకునేటటువంటి వ్యక్తి యొక్క సైకాలజీ ఎలా ఉండాలో చెప్పండి. కనుక నేను శ్లోకం చదివి అర్థం చెప్పేస్తాను, ఆ అర్థమే మీకు ఆ సైకాలజీ చెప్తుంది. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి చైకే నాయమస్తి చైకే ఏతద్ విద్యా మనుషిష్ట స్వయాహం వరాణామేష వరస్తృతీయ. సరే నేను మూడో వరం కోరుకుంటున్నాను యమదేవ యమధర్మరాజా. ఏంటంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నాకు అది చెప్పు. మానవుడు మరణించాక వచ్చే సందేహం ఇది, చనిపోయిన వ్యక్తి ఉన్నాడని కొందరంటారు, మరికొందరు లేదంటారు. నువ్వు నేర్పితే దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక. నా వరాలలో ఇదే మూడవ కోరిక. అంటే మూడవ కోరిక ఏంటో అర్థమైంది కదా, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత ఏమిటి. ఈ పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు యూ ఫరెవర్ అనే ఈ లోకసాంగ్ అంతా ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకాన్ని ఇదే హెడ్డింగ్తో ప్రింట్ చేసినట్టున్నారు. మరణం తర్వాత ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని చదవండి, బ్యూటిఫుల్ బుక్ అది ఉంది. ఇంతట ఆఫ్టర్ డెత్ వాట్ అనేటటువంటి క్వశ్చన్ మీరు ఎక్కడ విశ్లేషణ చేసినా అది కఠోపనిషత్తులోనే మూడవ వరణాన్ని గుర్తుంచుకోండి. అంతే ఈ కఠోపనిషత్తులో చెప్పింది ఉపనిషత్తులోనే లేదు, చాలా చోట్ల మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దేవేరత్రాపి విచికిత్సతం పురా నహి సుజ్ఞేయ మనురేశ ధర్మ అన్యం వరం నచికేతో వృణీశ్వ మామోపరోక్షీరతి మాసుజయనం. ఇప్పుడు యమధర్మరాజుకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. నాయన ఇదంత సింపుల్ అయినటువంటిది కాదు, ఈ విషయంలో దేవతలకు కూడా మనకు సందేహం వచ్చింది, ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయము, అర్థం చేసుకోవటం ఎంతో కష్టము, అంచేత ఓ నచికేత మరొక వరం ఏదైనా కోరుకో. ఈ పిచ్చి ప్రశ్న అడగబాక కష్ట ఏంటిట, ముందు జీవించుకోను. ఈ పిచ్చి ప్రశ్న అడగబాక వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. దేవై రత్రాపి విచికిత్సితం కిల వంశ మృత్యో ఎన్న సుజ్ఞేయ మార్థ భక్త చాశ్చిత్య దృగోన్యో నభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. ముందుకు ఇచ్చాడు నచ్చేశాడు. యముడు కంటే మృత్యు తర్వాత ఏమవుతుంది అని చెప్పడానికి బెటర్ మనిషి లేడు, మీలాంటి వర్త దొరకడు. ఇంకట హీఈస్ ద మ్యాన్ హూ కిల్స్. యముడికి ఒకసారి ఈ చోట ఎవరో ఒక మహానుభావుడు చెప్తూ ఉంటే విన్నాను నేను పురాణంలో. యముడు పాపం చాలా బాధపడ్డాడు, నువ్వేమో నన్ను అందరినీ చంపేయమని నిర్ణయించావు, సరే నువ్వు చెప్పావు కనుక, భగవంతుడు చెప్పాడు కనుక, యముడిని కూడా నియంత్రించేటటువంటి ఆ పరమాత్మ శక్తి చెప్పింది కనుక నేను చంపేస్తున్నాను. ఇంకా మాట్లాడితే అందులో నన్ను తిట్టేవాడే యముడు పిచ్చివాడు నన్ను చంపేస్తున్నాడు అందరినీ అని దీనికి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ పెట్టాను అన్నట్టు. అప్పుడు రోగాలు వచ్చాయట, అంతే ఎముడు చంపాడు అని మనం అన్నాం. అప్పుడు క్యాన్సర్ వాళ్ళు చెప్పాడు, హార్ట్ అటాక్ వాళ్ళు చెప్పాడు, పాప ఎముడిని పెట్టడం మానేసామని అది చమత్కారం. నిజంగా ఏదైనా పురాణాలు ఉందో నాకు తెలియదు, కానీ ఇట్స్ గుడ్, మంచి కథ అది. అంచేత నీకంటే మృత్యు గురించి చెప్పేటటువంటి క్యాపబుల్ టీచర్ దొరకడు, అంచేత ఈ వరమే నేను కోరుకుంటాను. ఇంకోటి అంటే దీనికి తుల్యమైనటువంటి వరం ఏమీ లేదు, నువ్వేమన్నా మృత్యు గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం లేదు అని ఇండైరెక్ట్ గా ఈ ఉపనిషత్తు చెప్తుంది. ద ఫైనల్ నాలెడ్జ్, ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఏంటి అంటే టు లెర్న్ అబౌట్ డెత్. జ్వాలకు మహర్షి డెత్ ది గ్రేట్ అడ్వెంచర్ అనేటటువంటి ఒక పుస్తకంలో తమాషా అయినటువంటి మాట అంటాడు. వీ డై బికాస్ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు డై. మనం ఎందుకు చచ్చిపోతాం అంటే నువ్వు చచ్చిపోవడానికి అలవాటు పడిపోయావు అయ్యా. 84 లక్షల యోనులలో ఇది ఒక యోని, అంటే మిగతా 83,99,999 యోనుల్లో నీకు చదివిపోవటానికి అలవాటు పడ్డావు కనుక ఇప్పుడు ఆ అలవాటు వదులుకోలేకపోతున్నావు. ఇప్పుడు సిగరెట్ లాగే, సిగరెట్ అలవాటు పడ్డాడు వదులుకు, ఎన్నిసార్లు ఎంతమంది అడుగుతారో మాట్లాడి మీరు ఇలా బ్లస్ చేస్తే, నేను బ్లస్ చేస్తే ఏమీ అవుడు అని వదిలేయాలనుకుంటే వదిలేస్తావు, వదిలేయాలని లేదు, ఎవడు బ్లస్ చేసినా వదలదు. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్ బహూన్ పశూన్ హస్తి హరిణ్యమశ్వాన్ భూమే మహాదాయతనం వృణీష్ స్వయం చ జీవ శరదో యావదిత్తసి. నచికేత ఈ ప్రశ్న అడగబాక కావాలంటే పుత్ర పౌత్రులు మీకు చాలా మంది కలిగేటట్టు బ్లస్ చేసిస్తాను, వాళ్ళందరూ కూడా 100 ఏళ్ళు గ్యారంటీగా బతికేటట్టు చేస్తాను, అది నా చేతిలో ఉన్నదే కదా. బహుం పశువులు మీకు కావాల్సినటువంటి పశువులు సంపదలు హిరణ్యము అన్ని ఇచ్చేస్తాను. భూమే మహా ఆయతనం కావాలంటే భూమి మీద చక్రవర్తిత్వం ఇచ్చేస్తాను. కానీ ఆ ప్రశ్న అడగకు, మనం ఉండింటే ఎంత బాగుండేదో ఆ పరిస్థితి. ఏంటి పిచ్చి ప్రశ్న మృత్యు గురించి అడిగేదేదు. కానీ మన నచికేతుడు మరి వదల్లే. ఏకతుల్యం మీది మన్యసేవరం వృణిశ్వరిత్తం చిరజీవి కాంచ మహాభూమం నచికేతస్తమేది కామానాం త్వాం కామభాగం కరుణి. ఇంకా ఎందుకు సింపుల్ గా నువ్వేమేం కోరుకుంటావు అంటే అది కోరేసుకో, కామభాగం కరుణి. నువ్వేది కోరుకుంటే అది జరిగేటట్టు వరవిచ్చేస్తున్నాను నన్ను. ఇంకేంటంటే దీనికి తుల్యమైనటువంటి వరం లేదన్నాడు నచికేతుడు. సరే నేను చెప్తున్నాను పొంది చూసుకో, నేను ఇస్తాను అదిస్తాను అంటే వద్దాం లేదు. సరే ఓ పని చేస్తే కామభాజాం కరోమి, కామభాజాం కరోమి అంటే నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతున్నా నేను ఇది తీసేసుకో ఇవ్వరు. ఆ ప్రశ్న మాత్రం అడగచ్చు. ఏ ఏ కామ దుర్లభ మత్స్యలోకే సర్వాన్ కామాన్ చందక ప్రార్థయస్వ ఇమా రామా శరదా సతూర్య నహీదృశ లంభనీయ మనుష్యై అభిపతాధి పరిచారయస్వ నచికేతో మరణం మాను ప్రాప్తి. మరణం తర్వాత ఏమవుతుంది మాను ప్రాప్తి అడగబాక, నువ్వేదైనా అడిగించుకో అని ఒక పెద్ద లిస్టు చదివించాడు. మళ్ళా ఏదో విధంగా నిన్ను ప్రలోభ పెట్టేయగలిగితే నచికేతుల్ని ఆ ప్రశ్న నుంచి తప్పించేయగలిగితే చాలు అనుకున్నాడు. వినలేదు. స్వభావ మత్స్యతంతకైత సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తదేవ వాహా స్తవనృత్య గీతే. ఇంత మాట అన్నాడు చూడండి. తవై వాహా స్తవనృత్య గీతే, ఈ నీ చెప్పేటటువంటి అశ్వాలు నృత్యాలు గీతాలు నీ దగ్గర ఉంచుకోమన్నాడు. తవై వాహా, నీ దగ్గర ఉంచుకో, నాకు ఇవేమీ అక్కర్లేదు, నువ్వు నన్ను ఎంత మధ్య పెట్టినా కూడా. నవిత్యైన తర్పణీయో మనుష్యో లక్ష్యామహే విత్త మద్రాత్మ చేత జీవిష్యామో యవ దీక్షసిత్వం వరస్తుమే వరణీయసేవ. నేను కోరుకునేటటువంటి వరం మాత్రం ఏంటి? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, చనిపోయాక ఏమవుతుందో అది చెప్పు. ఇంతకంటే గొప్పదైనటువంటి సంపద ఏమీ లేదు. అజీర్యత మమృతానాముపేత్య జీర్యన్ మత్స్య తపస్త ప్రజానన్ అభిజ్ఞాయన్ వర్ణరతి ప్రమోద నతి దీర్ఘే జీవితే కోరమేత. అక్షయులు అమరులు అయిన వారి వద్దకు చేరుకుని వారి వద్ద నుండి పొందగలిగే శ్రేష్ఠమైన వరాలు తెలిసి కూడా ఆటపాటల ఆనందాన్ని పరిశీలించిన ఏ మత్స్యులు వాటిలో దీర్ఘకాలం ఆనందించాలని ఉత్సాహిస్తాడు? స్వయంగా యముడి దగ్గర ఉండి మృత్యు గురించి చెప్పగలిగేటటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవం ఉంది, జ్ఞానం ఉంది. వాడి దగ్గరికి వచ్చి జీర్ణమైపోయేటటువంటి నశ్వరమైనటువంటి ఆనందాన్ని అడిగేటటువంటి మూర్ఖుని ఏమనాలి అని నచికేతుడు యముడికి జ్ఞానబోధ చేస్తున్నాడు. నువ్వు నన్ను మోసపెట్టకు, నేను నీ మాయలో పడను, నువ్వు ఏదైనా వరాలు ఇస్తానన్నా కూడా నాకు ఈ వరం తప్ప ఇంకేమీ వరం అక్కర్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు డే టు డే లైఫ్ లో పడుకునేదానికి ముందు మీకు కావలసినవన్నీ ఆలోచించేసుకోండి. లాస్ట్ పడుకునే ముందు మాత్రమే మీ మానసిక స్థితి తెచ్చేసుకోండి. మీకే ఇబ్బంది లేదు కదా, చెప్పింది అర్థమవుతుంది. మీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏదో మీటింగ్ ఉంది, ఎవరినో మినిస్టర్ని కలవాలనుకుంటారు, ప్లాన్ చేసేసుకోండి అంటారు కదా. అంతా ప్లాన్ చేసేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో పడుకునే ముందు మీ మానసిక స్థితి తెచ్చుకోండి. ఈ మానసిక స్థితి తెచ్చుకుంటే కఠోపనిషత్తులు చెప్పినటువంటి ఆ లాభాలన్నీ కూడా మీకు ముందు వచ్చిస్తాయి. ఏ లాభాలు? నచికేతాగ్ని వల్ల పొందగలిగేటటువంటి కోరికలు తీరేటటువంటి పావక పవమాన శుచి యజ్ఞం ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. అంతకంటే ముందు మళ్ళీ నా తండ్రి నన్ను గుర్తుపట్టాలి, నీ దగ్గర నుంచి రిటర్న్ అయ్యాక అనేటటువంటి కోరిక కోరుతాడు. నేను నీకు చెప్పాను, రిటర్న్ అయ్యాక తండ్రి ఎందుకు గుర్తుపట్టలేడు? చనిపోయినటువంటి నా శరీరంలో కాదు, ఇంకో శరీరంలో వచ్చినప్పుడు తండ్రి నన్ను గుర్తుపట్టాలి అని కోరుకుంటాడు. సమస్య మీరు చూడండి, నేను తండ్రిని గుర్తుపట్టాలి అని అడగలే. ఇందుకు మృత్యుతో ముఖాముఖి తిరిగి వచ్చినటువంటి వాడికి గ్యారంటీగా జన్మజన్మల వృత్తాంతం గుర్తుంటుంది. కానీ తండ్రికి గుర్తుండదు, అది ప్రాబ్లం. అంటే ఈ కఠోపనిషత్తు ఆ సర్వజ్ఞత్వం యొక్క బహుమనమే వ్యతిరేకాన్ని జన్మాన్ని కవచార్జునాన్ని అని చెప్పాను కదా. కృష్ణుడు ఏం చెప్తాడు అర్జునులతో, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాను, నీకు గుర్తు లేదు, నాకు గుర్తుంది, ఆ గుర్తుండాలి అని మొదటి కోరిక కోరేడు అనమాట అతను. నా జన్మల పరిభాష గుర్తుండాలి, నా తండ్రిని నన్ను గుర్తించగలగాలి. ఎందుకు గుర్తించగలగాలి? మనము ఏ విధంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి మనము కూడా కఠోపనిషత్తు గురించి కలిసి మాట్లాడుకుంటున్నామంటే మొట్టమొదటిసారి ఈ మాటలు మనం మాట్లాడుకోవటం లేదు అన్నది నీకు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే కనీసం ఆ విశ్వాసం ఉండాలి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డిస్కషన్. రెండోది ఏంటి నీకు గుర్తు రావాలి? ఒకవేళ ఆ జన్మలలో మనకున్నటువంటి సంబంధం గుర్తు ఉన్నా ఉండకపోయినా ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఏదో ఒకటి పొందటానికి ఏదో ఒకటి తీసుకోవటానికి ఇక్కడ కూర్చున్నాం. ఏం తీసుకోవటానికి ఇక్కడ కూర్చున్నాం? కఠోపనిషత్తులో చెప్పినటువంటి ప్రాక్టికల్ టిప్స్ మనకందరికీ పొందేటటువంటి అర్హత ఉంది కనుక ఇక్కడ వచ్చాము. అదే సిద్ధి సాయి చరిత్రలో చాలా అద్భుతంగా విషయాలు చెప్తారు. అందుకే మాట్లాడితే నేను మళ్ళీ సిద్ధి సాయి దగ్గరికి ఎందుకు వస్తానంటే నాకు చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆదర్శమైనటువంటి పురాతన కాలపు గురువు ఎవడైనా ఉంటే ఆ గురువు యొక్క చరిత్ర ఎలా ఉండాలో సిద్ధేశ్వర జీవితంలో మీకు ప్రతి చోట కనిపిస్తుంది. ఇందాక స్థితి అనేటటువంటి అగ్ని గురించి చెప్పాను కదా, ఆయన ధ్వని ఎలా నిలుచుకున్నాడు, ధ్యానం ఎలా పొందాడు చెప్పాను కదా. పాపశాస్త్రి రామనవమి అది వచ్చినప్పుడు ఆయన చేతి పిచ్చేసి అన్నం వండేసి అందరికి పంచేవాడు కదా. పావక పవమాన స్థితి అనేటటువంటి అగ్ని ఉండేది. ఇక్కడ మనము మృత్యువు తర్వాత ఏం జరుగుతోంది అనేటటువంటి దానికి సాయి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి మాట వచ్చాడు. నా తల్లి నన్ను కన్నాక తీసి ఆనందిస్తుంది, నా కొడుకు పుట్టాడని నేను ఆశ్చర్యపోయాను. నేను పుట్టింది ఎప్పుడు, చచ్చింది ఎప్పుడు, ఈ అమ్మాయికి రాదు నేను తన పుట్టాడని ఆనందిస్తోంది. చికిత్స చరిత్ర చదివారు కదా, మనం కూడా ఆస్తికి వాళ్ళనే, మనం మర్చిపోయాను దాన్ని. గజనీలం కనుక, గజనీలంటే అర్థమైందా, షార్ట్ టైం మెమరీ. ఎన్నిసార్లు మనం ఆత్మ అని చెప్పుకున్నా మళ్ళా మనకి మళ్ళా మనం ఫోటో చూసుకోవాలన్నమాట. రిలేషన్షిప్స్ బరస్సులో ఎస్మిన్ 29వ శ్లోకం, ఎస్మిన్ ఇదం వితికిచ్చంతి మృత్యో యత్ సాంపదాయే మహతి బ్రూహి నష్ట యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్ నచికేత వృణీతి. ఓ యమరాజా, మరణాంతరం ఉండే ఆ పరమ జీవితాన్ని గురించి చెప్పు, దాని గురించి అందరికీ సందేహము. ఇది మాత్రం అబద్ధం చెప్పింది, అందరికీ సందేహం లేదు. అసలు ఎవరు దాని గురించి పఠించిపోతుంది, అదొకటి తక్కువ. నోబడి ఆస్క్ ద క్వశ్చన్, ఎవరైనా అడిగాడు అనుకో శుభ మాటలు. అంతేకా ఇక్కడ మాత్రం మనం ఉపనిషత్తులు తప్పు చెప్పాడు అని పట్టిస్తున్నాం. ఇది ఏదో మళ్ళీ ఆఫ్ అయింది అంతేకా. కానీ ఉపనిషత్తు ఎవరికి చెప్పబడుతుంది, ఈ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పబడుతుంది. అంతేకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రశ్న అడగాలని లేకపోతే అసలు కూర్చోరుగా. ఏంటో మృత్యువుట, చనిపోయిన తర్వాత అశుభమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడుకుంటున్నారు, అందరూ వినకూడదు అని రాదు. అంటే ఇక్కడ మనకి మాత్రము పైకి మనం చెప్పకపోయినా లోపల కుతూహలం ఉంది, ఇంకా అసలు విషయం చెప్పబట్టం లేదు, ఊరిస్తున్నాడే తప్ప. ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా మరణం తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది అని అతను అడుగుతూ ఉంటాడు. యమధర్మరాజు ఏం చెప్తున్నాడు, అబ్బో నువ్వు చాలా గొప్పవాడి, మళ్ళీ ఏమవుతున్నాడో చూడండి. ఓ యమరాజా, మరణాంతరం ఉండే ఆ పరమ జీవితాన్ని గురించి చెప్పు, దాని గురించి అందరికీ సందేహము. గ్రహించనలవి కానీ ఈ విషయాన్ని తప్ప నచికేతుడు మరొక వరం కోరడు. చాలా ఓపెన్గా చెప్పేశాడు, అంటే డోంట్ ట్రై టు డిస్టర్బ్ మీ, నేను విన్ను, నేను ముందుకెత్తేసాను. అక్కడ ప్రథమ వల్లి పూర్తయిపోయింది, ద్వితీయ వల్లకి వచ్చేసింది. ఇక్కడి నుంచి రియల్ సాధన మొదలవుతుంది మనకి. ఈ కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి ఆత్మ ధ్యానాన్ని మృత్యు తర్వాత ఏమవుతుంది అని చెప్పబడేటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాడు యముడు. అన్యత్ శ్రేయో నిబతైన ప్రేయం శ్రేయుడే నానాధే పురుషంసినింత అయ్యో శ్రేయ ఆదదానస్య సాధుభవతి శ్రీయతేభ్య ఉ ప్రేయో నీతే. శుభకరమైనటువంటి శ్రేయస్సు ఒకటి, పరిపూర్ణముగా పెద్ద భిన్నమైన ప్రేయస్సు మరొకటి. విభిన్న గమ్యాలకు తీసుకుపోయే ఈ రెండు పురుషుల్ని బంధించేది. శ్రేయస్సును వరించి అనుసరించే వాడికి శుభం కలుగుతుంది, కానీ ప్రేయస్సును ఎన్నుకుని అనుసరించేవాడు గమ్యము నుండి పతనము చెందుతాడు. ఈ సాధన ప్రశ్న అడిగాం మనం, మృత్యు తర్వాత ఏమవుతుంది అని. మృత్యు తర్వాత ఏమవుతుంది అనేటటువంటి ప్రశ్నకి రెండు మార్గాలలో మీరు ప్రయత్నించవచ్చు అని ఎవరు చెప్తున్నాడు. ఒక మార్గం పేరు శ్రేయస్, రెండవ మార్గం పేరు ప్రేయస్. ప్రేయస్ అనేటటువంటి మార్గం ఏంటి అంటే ఇంద్రియ సుఖాల వైపు తీసుకెళ్లేదు. భగవద్గీత యొక్క 9వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఉత్తమ లోకాలకి వెళ్తారు వాళ్ళు, చేతన్ భక్వా స్వర్గలోకం నిషాదం శ్రీనే పుణ్యే మత్స్య లోకం నిశాంతి. అంటే ఈ ప్రేయస్ మార్గంలో వెళ్ళేటటువంటి వాడు ఈ యజ్ఞాలు వాటిని కూడా శ్రేయో మార్గంలో ఆత్మజ్ఞానం సంపాదించుకునేటటువంటి వాడు ఏ మార్గాన్ని అనుసరిస్తాడో అదే మార్గాన్ని వీడు అనుసరిస్తాడు. కానీ వీడు ఇంద్రియ సుఖాల కోసం అనుసరిస్తాడు కనుక మరణానంతరం ఎక్కడికి వెళ్తాడు, ఇంద్రియ సుఖాలు పూర్తిగా అనుభూతి చెందేటటువంటి లోకాలకి వెళ్తాడు. అక్కడ అనుభూతి చెందిన తర్వాత అక్కడ కొత్తగా నువ్వు కర్మ చేయలేవు కనుక మళ్ళీ ఎక్కడికి దిగి వస్తాడు, భూమి మీదకి దిగి వస్తాడు. శ్రేయో మార్గం వాడు డైరెక్ట్ గా మృత్యు తర్వాత ఏమవుతుందో తెలుసుకోవటానికి వెళ్తాడు అని రెండు మార్గాల గురించి చెప్తున్నాడు. శ్రేయస్య ప్రేయస్య మనుష్యమేత సౌసం పరీక్ష వివినక్తి ధీర శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్మనీతి. ఇందులో స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే ప్రేయ మార్గము కంటే శ్రేయో మార్గము చాలా మంచిది, శుభకరమైనది. అంచేత ఈ కఠోపనిషత్తులో మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనేటటువంటి వాడు మొట్టమొదట ఏ మార్గాన్ని అనుసరిస్తూ ఉండుండాలి, శ్రేయ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే తప్ప చెప్పింది అర్థం కాదు. ముందుకు చెప్తున్నాడు ఇక్కడ మరణం తర్వాత ఏమవుతుంది అనేటటువంటి ప్రశ్న అయితే నువ్వు చాలా ఈజీగా అడిగేశావు, కానీ నువ్వు అది అడిగిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవడైనా ఒక వ్యక్తి ఇప్పుడు దబుక్కుని వచ్చేసి ఓ పుస్తకంలో నేను చదివానండి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చాలా గొప్పదిగా కాస్త నాకు చెప్తారా, ఎవరిని అడిగాడు? ఓ ఫిజిక్స్ లెక్చర్ అని అడిగాడు. కాకపోతే ఎక్కడ చదివాడు వాడు, అంటే వాడు మొదట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, ముందు నువ్వు ఏం చదివామని అడుగుతాడు. వాడు ఫిజిక్స్ చదవలేదనుకో చెప్పిన అర్థం కాదు. తమాషా ఏంటో తెలుసా, ఐన్స్టీన్ ని అప్పుడు ఉన్నటువంటి రిపోర్టర్స్ అడిగారు నువ్వు చాలా గొప్ప సిద్ధాంతం చంపేటో, ఇంతకీ ఈ సిద్ధాంతం నీకు అర్థమైంది కాదు, ఎందుకంటే ఆ సిద్ధాంతం అలాంటిది కళ్ళకిందుల సిద్ధాంతం ఇంత కన్ఫ్యూజింగ్, అంటే నాకు అర్థమైంది కానీ సైంటిఫిక్ కమ్యూనిటీలో కేవలం ఐదుగురికి మాత్రమే అది అర్థమైంది, మిగతా వాళ్ళందరూ దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప దాని గురించి వాళ్ళకేమీ తెలియదు అని ఐన్స్టీన్ అప్పుడు తన కొలీగ్స్ గురించి చెప్పారు. అప్పుడు వాళ్ళ కొలీగ్స్ ని అడిగారు వాళ్ళు, నేను ఐన్స్టీన్ చెప్పింది కరెక్టే, ఆయన చెప్పింది ఏదో మేము రిపీట్ చేసేస్తున్నాం తప్ప మాకు స్పష్టంగా అర్థం కాలేదు, ఎందుకో ఫెర్మి నీల్స్ బోర్ ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థమైంది. అలాగే మృత్యు తర్వాత హే నచ్చికేత నువ్వు ప్రశ్న అడిగావు సరే బాగానండి, కానీ ప్రశ్నకి నువ్వు అసలు ఏ మార్గంలో వెళ్తున్నావు, ప్రేయో మార్గంలో వెళ్తున్నావా శ్రేయో మార్గంలో వెళ్తున్నావా నీకు తెలిస్తే తప్ప నేను జవాబు చెప్పలేను. మీరు ఏ మార్గంలో వెళ్తున్నాడు నచ్చికేతుడికి ఓటేస్తారు? ఇంకేత ఇన్ని వాడు ఇంద్రియ సుఖాల గురించి ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాడు? అంటే ఇదంతా ఎందుకు ఉపనిషత్తు చెప్తుంది అంటే మీకు ఆ కుతూహలం ఉండటం ఓకే, కానీ ఆ కుతూహలాన్ని నువ్వు సవ్యంగా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు శ్రేయో మార్గంలో ఉంటేనే అర్థం అవుతుంది తప్ప, లేకపోతే కేవలం సిద్ధాంతం మాత్రమే అర్థం అవుతుంది నీకు యాక్చువల్కి అర్థం కాదు. మూడో శ్లోకం సత్వం ప్రియాం ప్రియ రూపాంశ కామ నదిధ్యాయం నతికృత్య సాక్షి నైతాంత్రికాం విక్తమయీమ వాప్తో ఎస్యాం మన్యంతి బహవో మనుష్యా. నచికేత నువ్వు ప్రేమాస్పదమైన విషయాలను ప్రియంగా కనిపించే విషయాలను చక్కగా పరిశీలించి వాటన్నిటిని పరిత్యజించావు, ఎందరో మానవులు మునిగి నటించే ఈ ప్రేయో మార్గంలో నువ్వు ప్రవేశించలేదు. ఇంతటి మరణం తర్వాత స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే మనం ఏ మార్గంలో ఉండాలి? దానికి నేను మీకు షార్ట్ కట్ ఇస్తున్నాను, మీ డే టు డే లైఫ్ లో హార్గ జీవించేది ఎలా జీవిస్తున్నారు దాని మీద మీరేం మన పెట్టుకోకండి, నేను శ్రేయో మార్గంలో ఉన్నానా ప్రేయో మార్గంలో ఉన్నానా. రాత్రి అంతా ప్రేయో మార్గంలో ఉన్న తర్వాత మీరు చేయదలుచుకున్న అంతా చేసిన తర్వాత మనసు ఎక్కి నిద్రపోయేటప్పుడు శ్రేయో మార్గాన్ని తెలుసుకుంది. శ్రేయో మార్గానికి టెక్నిక్ అర్థమైంది కదా, ఇంకా నాకు జీవించేటటువంటి ఇచ్చేం లేదు, నేను చనిపోతున్నాను, నేను నిద్రపోతున్నాను, నేనంతా మర్చిపోయాను అనుకునేటటువంటి ఆ ఆలోచన విధానము పడుకునేటప్పుడు నువ్వేం ఆలోచిస్తావో భగవద్గీత యొక్క 8వ అధ్యాయం చెప్తుంది. పడుకునేటప్పుడు నువ్వు ఏమో ఆలోచిస్తావు, నువ్వు అదే అవుతావు. యాజ్ యూ థింక్ సో యు బికమ్. అంతట నేను ఆ చిన్న టెక్నిక్ మీకు ఇది గురువు గారు చెప్పిందే, నేను చెప్పింది ఏం లేదు, దాన్ని గురువు గారు ఆత్మబోధ సత్వబోధ హరిదిన్ నయాజన్ హరాత్మయ్య మౌట్ అనే పేరుతో అందజేశారు. పేర్ల గురించి మీరు గందరగోళం పడకండి, రోజంతా ప్రయోగ మార్గంలో జీవించండి. రాత్రి నిద్రపోయేటటువంటి ఆ కొద్ది క్షణాలలో మీరు సిక్కే శ్రేయ మార్గం యొక్క పెట్టేసుకోండి. టెక్నాలజీ అర్థమవుతే ఎంత సింపుల్ గా చూడండి అసలు ఈ మొత్తం సాధన. దూరమేతే విపరీతే శూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యా దీక్షితం నచికేతు సంబంధే నత్వా కామా బహవో లోలుపంత. ఇక్కడ ఈనాడు దేశకాల పరిస్థితుల్లో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మీద గమనించండి. అజ్ఞానము జ్ఞానము అనబడి రెండు విభిన్న గమ్యాలకు తీసుకుపోయేవి. ప్రేమ మార్గం ఎక్కువ తీసుకువెళ్ళిపోతుంది, అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది, అంటే బంధాల్లోకి విధించేస్తుంది. శ్రేయ మార్గము జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. అజ్ఞానము జ్ఞానము అనబడే ఈ రెండు విభిన్న గమ్యాలకి తీసుకుపోయేవి అపారమైన అంతం కలిగి. శ్రేయ మార్గంలో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంక అంతేం లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. శ్రేయ మార్గంలో కూడా అంతేం లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అపారమైన అంతరం కలిగి నచికేతుడు జ్ఞానాన్నే అన్వేషిస్తాడని నేను భావిస్తాను, ఎందుకంటే ఎన్ని విషయ భోగాలలో ప్రలోభాలైనా నిన్ను క్షమించలేకపోయాయి. గర్భవతంలో ఇంతకుముందు మనం చదివిందే సృష్టిస్తాడు. కానీ ఈ రుక్కుని కానీ ఈ మంత్రాన్ని కానీ ఈ శ్లోకాన్ని కానీ మనం కొంచెం వేరే విధంగా విశ్లేషణ చేసుకోవాలి. దీనంతటికీ ఏకైక కారణం ఒక మహావ్యక్తి. ఆ వ్యక్తి ఎవడు అంటే శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన జీవితము ఈ రెండింటికి సమన్వయానికి వచ్చింది, శ్రేయో మార్గానికి ప్రేయో మార్గానికి. కాళికాదేవి యొక్క ఉపాసకుడు పూర్తిగా ఆయన అన్ని వదిలేసి ప్రేయో మార్గంలోనే వెళ్ళాడు, కాళికాదేవిని సాధించుకున్నాడు. సాధించుకున్న తర్వాత కాళికాదేవి ఆయనకి ఒక విశేషమైనటువంటి ఆజ్ఞ ఇచ్చింది. ఏ ఆజ్ఞ గురించి చెప్తున్నానో అర్థమైందా మీకు? కాళికాదేవి ఆయనతో ఏం చెప్పిందంటే భావముకో భవ రామకృష్ణ పరమహంస. అందుకే గురువుల యొక్క జీవిత చరిత్రాన్ని నేను చాలా సీరియస్గా చదవాలి. హైలైట్ చేసినటువంటివి కాదు, వాళ్ళ ఇచ్చిన చిన్నగా ఎక్కడో ఒక మాట పడుతుంది. రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పుకున్నాడు, అమ్మ ఏం చెప్పిందట అంటే ఆయనకి భావముకో భవ, అంటే నువ్వు గడప దగ్గర ఉండు. ఏ గడప దగ్గర ఉండాలి? ప్రేయో మార్గానికి శ్రేయ మార్గానికి. ఉపనిషత్ దేని గురించి చెప్తోంది? అసలు ప్రేయో మార్గం వద్దు నీకు, నచ్చేత నీకు ఈ మరణం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ప్రేయో మార్గాన్ని పరిశీలించే అసలు నువ్వు విసుక్కున్నావు. నువ్వు అసలు అది నేను ఎన్ని రకాల నీకు ఆ ప్రేయో మార్గంలో ఉండేటటువంటి ఆకర్షణలు నీకు అందజేసినా కూడా నువ్వు వినలేదు. అందువల్ల ఇది మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది వినటానికి నువ్వు అర్హులేవి. కానీ రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నాడు, ఇప్పుడున్నటువంటి విచిత్రమైనటువంటి దేశకాల పరిస్థితులు ప్రతి వ్యక్తిని కూడా రెండింటి మధ్య ఉండమని చెప్తోంది. అందుకే అరవిందో కూడా చెప్తాడు, పూర్వకాల పురుషులు చెప్పినటువంటి దానికంటే కూడా చాలా విపరీతంగా నేను చెప్పవలసి వస్తుంది అని. కానీ చాలా మందికి అర్థం కావటం లేదు ఏం చెప్పాడు వాడు. కానీ నేను చెప్పిన సాధన మీకు అర్థమైంది కదా. రామకృష్ణ పరమహంస తీవ్రమైనటువంటి సాధన చేసి ఏ భావముఖ సాధనలో ఉండమన్నాడో దానికి మీకు షార్ట్కట్ చెప్తున్నాను. ఏంటో షార్ట్కట్? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రేమ మార్గంలోనే ఉండు, ఏమీ తప్పలేదు. నిద్రపోయే క్షణాలకి ముందు ఏ మార్గంలోకి వెళ్ళాను? ప్రేమ మార్గంలోకి వెళ్ళిపో. ఇక్కడ తెలిసిపోతుంది. అదే ఈ శ్లోకంలో రెండూ కావాలి, శ్రేయ మార్గము కావాలి, ప్రేమ మార్గము కావాలి ఇప్పుడు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది? ఆ తేడా కాస్త జాగ్రత్తగా గమనించుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం మనం. అభిద్యా మంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా గంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానాయ దాంధా. తిట్టింటిట్టి తిట్టకుండా తిట్టడం అన్నది ఉపనిషత్తు వాళ్ళకి అలవాటే. ప్రేమ మార్గంలో తీసుకోండి గురువు ఎవరైనా ఉంది, ప్రేమ మార్గం మీరు తీసుకోండి అని చెప్పాడు అంటే వాడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. గుడ్డివాడికి దారి చూపటం లాంటిది అన్నాడు. కానీ ఇప్పుడు అది గుడ్డివాడికి గుడ్డివాడిని దారి చూపటం లాంటిది కాదు. అథారిటీ ఎవరు చెప్తున్నాను నేను? రామకృష్ణ పరమహంస యొక్క అథారిటీతో నేను మీకు చెప్తున్నాను. ఇదే అథారిటీ మీకు తర్వాత రమణ మహర్షి యొక్క జీవితము, జిల్లేలమూల అమ్మ యొక్క జీవితము, దాని తర్వాత అరవింద్ యొక్క జీవితాలలో ఈ శ్రేయ మార్గము ప్రేయో మార్గము కలిసి ఈనాడు సాధన చేయాలి అనేటువంటిది సింథసిస్ ఆఫ్ యోగా అనేటువంటి పుస్తకంలో ఆయన చెప్తాడు. సింథసైజ్ చేస్తాడు. యోగ విద్య రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నచికేత అగ్నితో కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే యముడి యొక్క ఆ మూడో యొక్క వరంతో ఆ యోగ విద్యతో సమాధి స్థితిని దాటిపోయి మృత్యు తర్వాత ఏమవుతుందో తెలుసుకోవచ్చు. కానీ ఈనాడు ఇది రెండూ ఉండాలి, ఈస్ట్ అండ్ వెస్ట్ యొక్క తెలియక. ఈస్ట్ ప్రేయో మార్గంలో ఎక్స్పర్ట్, వెస్ట్ ప్రేయో మార్గంలో ఎక్స్పర్ట్. భౌతిక సుఖాలలో ఎక్స్పర్ట్ వెస్ట్, ఆధ్యాత్మిక విషయాల్లో శ్రేయో మార్గంలో ఎక్స్పర్ట్ ఈస్ట్. ఇవి రెండు కలవాలి, ఈస్ట్ అండ్ వెస్ట్ యొక్క కలియక. అది విజయ్ గారు ప్రకృష్ణమాల కలియగా వర్ణించారు. నా సంపరాయ ప్రతిభాతి కాలం ప్రమాద్యంతం విత్త మోహేన మూఢం అయం రూపం నాస్తి పరయతి మాని పునఃపునర్వత్యమా పద్యతేనే. ప్రేయ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు, దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా వశంలోకి వచ్చి మళ్ళీ మళ్ళీ దే హ్యావ్ టు బి బాన్ అగైన్ అండ్ అగైన్. శ్రవణాయాతి బహుభిర్న లభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యు ఆశ్చర్యో వక్త కుశలస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. భగవద్గీతలో ఇదే శ్లోకము ఆల్మోస్ట్ ఇదే టెంపేలో చెప్పబడింది. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదైనం ఆశ్చర్యవత్వతి తథైవ చాన్య ఆశ్చర్యవస్థైవ మన్య శృణోతి శ్రుత్వాధ్యయనం వేదన చైవ కశ్చతి. ఆత్మ గురించి అందుకే శ్రేయ మార్గంలో ఉంటే తప్ప ఈ ఆత్మ గురించి ఎంత గొప్పవాడు చెప్పినా మనకు అర్థం కాదు. అదే భావం ఇక్కడ చెప్తూ ఉంటాడు. దాని గురించి వినటం కూడా ఎంతో మందికి సాధ్యపడదు. దాని గురించి వినిన వారు కూడా ఎందరో దాన్ని గ్రహించలేరు. దానిని ఉపదేశించే ఆచార్యుడు అద్భుతమైనటువంటి వాడు, శిష్యుడు కూడా అలాగే అద్భుతమైనటువంటి బుద్ధి తీర్చగలవాడు. సమర్థుడైన ఆచార్యుడు ఉపదేశించక దాన్ని గ్రహించగలిగే శిష్యుడు నిజముగా అద్భుతమైనటువంటి వాడు. ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుంచుకోండి. ఆత్మజ్ఞానము పుస్తకాలు చదివితే రాదు, గురువు యొక్క ఉపదేశంతోనే వస్తుంది. ఇది మనం మర్చిపోయిన మధ్య ఆ గురువు యొక్క ప్రాముఖ్యత మనం తీసిస్తున్నాం, తీయటానికి వీల్లేదు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే మరి ఆ గురువు ఎలాంటి వాడు, మన కరెక్ట్ గురువు దొరకలేదు అనుకోండి, శ్రేయస్సు ఎక్కడికి తీసుకెళ్తాడు? వాడి శ్రేయస్సు తీసుకుపోతాడు, మిమ్మల్ని అనువదించేస్తాడు. వాడికి కూడా శ్రేయస్సు ఏం కాదు, శ్రేయస్సే వస్తుంది. అందుకని నేను మీకు రిపీటెడ్గా చెప్పేది ఏంటి అంటే ఆ సిద్ధి సాయితత్వాన్ని పట్టుకోండి. ఖచ్చితమైనటువంటి గురువు దగ్గరికి తీర్చేటటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాల మీద ఉంది. ఈ భుజస్కంధాల మీద ఉండటానికి మళ్ళా రామకృష్ణ పరమహంసే కారణం. రామకృష్ణ పరమహంస దగ్గరికి విప్రేయ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది రావటం మొదలెట్లేదు. ఆయన చాలా బాధపడతాడు, నేను ఏదో చెప్తానని వస్తే అది తప్ప అందరూ అడుగుతున్నాను, నన్ను ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు ఏం చేయాలి. అప్పుడు ఈ మూడు రాత్రుల పాటు సిద్ధి సైతన్ శరీరాన్ని వదిలేస్తాడు. ఈ కథ తెలుసు కదా, నేను మూడు రోజుల వరకు బయటకు వెళ్ళిపోతున్నాను, ఒకవేళ నేను మళ్ళీ తిరిగి రాకపోతే ఈ శరీరాన్ని సమాధి చేసేయండి, తిరిగి వస్తే సరే అని. అప్పుడు జరిగినటువంటి ఓ విచిత్రమైనటువంటి సంఘటన. దాంట్లో ఏం జరిగింది అంటే రామకృష్ణ పరమహంస యొక్క ఈ ఆవేదనము, ఏ ఆవేదనము, ప్రేయో మార్గంలో ఉన్న వాళ్ళే వస్తున్నారు, నేనేమో ఏం చేయదలుచుకున్నాను, శ్రేయో మార్గము శ్రేయో మార్గము భావముకో భావ అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళని నేను తయారు చేయాలనుకుంటున్నాను, అది సంభవం అవటం లేదు అంటే అప్పుడు శిరిడి సరే ఆ భారాన్ని తన మీద వేసుకున్నాడు. నేను చూస్తానది ప్రేయో మార్గం వైపు వాళ్ళని ఆకర్షించి శ్రేయో మార్గం వైపు వాళ్ళని నేను మళ్ళిస్తాను, నా శరీరం ఉన్నా లేకపోయినా ఐ విల్ డూ దట్. ఎందుకంటే మృత్యువుని దాటేసినటువంటి వాడికి శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే, మృత్యువుని అర్థం చేసుకున్నటువంటి వాడికి. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో ఒక రివల్యూషన్ వచ్చింది. అందుకే గురుదేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే విచార క్రాంతి అంటారు ఆయన, థాట్ రివల్యూషన్. స్పిరిచువల్ థింకింగ్ ప్రాసెస్ లో ఒక అద్భుతమైనటువంటి రివల్యూషన్. ఏంటా రివల్యూషన్ అర్థమైంది కదా, కోరికలు కోరుకోండి కానీ ఆ కోరికలు కోరుకున్న తర్వాత మీరు ఎలా జీవించాలి అంటే యాజిస్టి వాళ్ళు ఓన్లీ సర్వీస్ డే, ఒకే రోజు నేను బతుకుతున్నాను, ప్రతిరోజు నాకు కొత్త జన్మే. ఈ ఒక్క భావం కనుక మన హృదయాలలో దించేసుకోగలిగితే ఆ భావం ఒక భావ, రోజంతా ప్రేయో మార్గము రాత్రి ప్రేయో మార్గము. శ్రమ. 8వ శ్లోకము, నన్నరేణ వరేణ ప్రోక్తేచ సువిజ్ఞేయో బహుధ చింత్యమాన అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్య అనీయాన్ హెత్తర్త్యమాను ప్రమాణ. అసమర్థుడైన పురుషుడు బోధించితే ఈ ఆత్మ ఏనాటికి సవ్యంగా గ్రహించబడదు. ఇంకట ఆత్మజ్ఞానం గురించి మనం చర్చించుకుంటున్నాం, కానీ ఈ ఆత్మజ్ఞానం గురించి చర్చించేటటువంటి చెప్తున్నటువంటి వ్యక్తికి ఆత్మజ్ఞానం లేకపోతే అది అర్థం కాదు. ఆ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి పురుషుడు మన దగ్గరికి రాడు, అది ప్రాబ్లం. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఈనాడు, అది జరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మహర్షులు ముఖ్యంగా జ్వాలాకుల మహర్షి శ్రీకృష్ణుడి దగ్గర చివరి క్షణాలలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క శిష్యుడు, మైత్రేయుడి యొక్క శిష్యుడు. ఈనాడు ఐదుగురిలో ముగ్గురు ఈ జ్ఞానాన్ని పొందటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ క్యాలిక్యులేషన్, అది గురువుల యొక్క క్యాలిక్యులేషన్, అది తప్పుండదు. అంటే మనం అభ్యర్థిగా ఓ క్రౌడ్ లోకి వెళ్ళిపోయి ఐదుగురిని మనం చేపట్టుగా లాక్కొచ్చేసి ఎనీ టైం ఋషులు ఏం చెప్తున్నారంటే ఐదుగురు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి రెడీగా ఉన్నారు, కానీ ఈ ఆత్మజ్ఞానం గురించి ఆ నిష్కల్పించాలే మాటతో ఎక్స్ప్లెనేషన్తో ఇదేం జరిగేది కాదు. ఏం కావాలి అక్కడ మీకు ఆ స్పార్క్ అంటించాలి. ఆ స్పార్క్ అంటించేవాడు లేడు. ఎక్కడున్నాడు ఆ స్పార్క్ అంటించేవాడు? దాన్ని మీరు వెతుక్కోవటానికి మీరు వెతుక్కోలేరు. ఎందుకంటే మీరు వెతుక్కోగలిగితే మీకు అసలు స్పార్క్ ఎక్కలే. అంటే ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ గురు, యువర్ గ్రేటర్ దెన్ యువర్ గురు. గురువుని నేను వెతుక్కోవాలి తప్ప గురువును వెతుక్కోకు. అదొక సిద్ధాంతం గుర్తుంచుకోండి. దానికి ఏకైక మార్గం ఏంటి అంటే సిద్ధి సాయి. సిద్ధి సాయిని ఎవడనుకున్నాడు? శ్రీరామకృష్ణ పరమహంస. ఆ శ్రీరామకృష్ణ వివేకానందే ఎవరికి జ్ఞానం ఇచ్చాడు అంటే అరవిందోకి ఇచ్చారు. ఎందుకంటే గురువులందరూ ఇంటర్లింక్డే, వాళ్ళల్లో వాళ్ళకు ఏ విధమైనటువంటి తేడాలు లేవు. అంచేత ఈ మార్గాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపనిషత్తుల్లో ఈ జ్ఞానం చెప్పబడలేదు, అక్కడ గ్యారంటీగా ఏం చెప్పబడింది? మీరు శ్రేయ మార్గాన్నే వెళ్ళాలి తప్ప ప్రేయ మార్గాన్ని వెళ్తే రావు అని. కానీ ఇది ఎన్ని వేల సంవత్సరాల కిందకి చెప్పబడిందో మనకు తెలియదు, వేదాలు ఎప్పుడో మనకు తెలియదు. ఇప్పుడు ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ మార్పుని చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. ప్రేయ మార్గాన్ని వదలవలసినటువంటి అవసరం లేదు, కానీ ప్రేయ మార్గంలోనే ఉంటే గంగలో దిగిపోతావు. ప్రేయ మార్గంతో పాటు ఏ మార్గంలోకి వెళ్ళాలి? శ్రేయ మార్గంలోకి వెళ్ళాలి. డే టు డే లైఫ్లో ప్రేయ మార్గంలోనే జీవించు. రాత్రి పూట నువ్వు ఒంటరిగా మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు శ్రేయ మార్గంలోకి వెళ్ళిపో. నైష తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట యాం తోమాప సత్యజతిర్విభాసి త్వాదృమ్నో భూయా నతికేత శ్రేష్ట. ఇక్కడ ఈ లైన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట, బాగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు వాడి నోటితో మీకు ఈ విషయాన్ని చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది. లేకపోతే అది తీరీగానే ఉండిపోతుంది తప్ప ప్రాక్టికల్ గా అనుభూతి రాదు. జానామ్యహం సేవధీరిత్య నిత్యం నహ్య ధ్రువే ప్రాప్యతే హి ధ్రువం తతో మయా నచికేతశ్చోక్తిదగ్ని రవిచ్చైరవ్యే ప్రాప్తవానస్మి నిత్యం. ఈ శ్లోకాన్ని చాలా కన్ఫ్యూజింగ్ శ్లోకం ఇది. ఈ శ్లోకం యొక్క అర్థం చూడండి ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుందో. శాశ్వత వస్తువు అశాశ్వతమైన వస్తువుల చేత ఎన్నటికీ పొందబడదు. స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇచ్చాడు. శాశ్వతమైనటువంటి వస్తువు దేనివల్ల పొందగలవు? శాశ్వతమైనటువంటి వస్తువు ద్వారా పొందగలవు. అశాశ్వతమైనటువంటి వస్తువు ద్వారా అశాశ్వతమైనటువంటి వస్తువుని పొందగలవు. అదే అక్కడ జ్ఞానామ్యహం సేవధీ నిత్య నిత్యం. విశేషమైనటువంటి ట్రెజర్ ఏది వచ్చినా కూడా అది శాశ్వతంగా ఉండాలి అంటే దాని మార్గం ఎలా ఉండాలి? శాశ్వతమైనటువంటి మార్గంలో ఉండాలి. అశాశ్వతమైనటువంటి సాధనలే చేస్తూ శాశ్వతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందలేము. కనుక అన్ని సంపదలు అనిత్యాలని నాకు తెలుసు. ఇందుకు ఈ సంపదలన్నీ నువ్వు దేంతో పొందుతున్నావు? కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ఉపయోగించి పొందుతున్నావు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఖచ్చితంగా అనిత్యమైనవి మనకి తెలుసు కదా. అంచేత ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా పొందినటువంటి ఈ ట్రెజర్, ఈ పొందినటువంటి జ్ఞానము ఖచ్చితంగా అనిత్యమైనదే. అయినా ఈ అనిత్య వస్తువులతో నేను నచికేతాగ్ని నిర్వర్తించాను, తద్వారా శాశ్వత వస్తువుని పొందాను. ఎవరు ఎవరికి ఏం చెప్తున్నారో తెలుసు. నచ్చినారు మిగతా వాళ్ళందరూ కూడా దీనికి ఒక సవ్యమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేము అన్నారు. కానీ చిన్నయానంద, చిన్నయానంద మీకు తెలుసు కదా, చిన్నయానంద ఆయన ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది యముడు తన గురించి తాను అనుకుంటున్నాను, నచికేతుడు లాంటి బుద్ధి నాకు లేకపోయింది, నచికేతాగ్ని నేను నిర్వర్తించానని కదా ఇక్కడ చెప్తున్నాడు. నచికేతాగ్ని నచికేతుడికి ఎప్పుడు చెప్పాడు యముడు? ఒక రోజు ఒక క్షణం ముందు చెప్పాడు అంతే కదా. ఇంకేట నచికేతుడు దాన్ని నిర్వర్తించి ఉంటాడు, మరి ఎవరు నిర్వర్తించి ఉంటాడు? యముడు దాన్ని చెప్పాడు కనుక, యముడు ఆ విద్యలో నిష్ణాతుడు కనుక యముడు దాన్ని నిర్వర్తించి ఉంటాడు. కానీ నచికేతాగ్ని ఏమిస్తుందని చెప్పాను నేను, పావకా పవమానాస్తికి అశాశ్వతమైనటువంటి సంపదలు ఇస్తుంది, నేను పిచ్చివాడులాగా ఆ నచికేతాగ్ని నిర్వర్తించాను. ఈ 9 ఏళ్ల బాలుడికి ఉన్నపాటి బుద్ధి విశేషత నాకు లేకపోయిందే అని ఇక్కడ గురువు తన చిన్నతనంలో చూసినటువంటి తప్పిదాలను గుర్తు చేసుకుంటున్నాడు అని చిన్నయానంద చెప్తాడు. కానీ ఏది కరెక్ట్ నాకు తెలియదు, అక్కడ రాసింది చెప్తున్నాను నేను. కామప్యాప్తిం జగత ప్రతిష్టాం కఠోరానంత్యం అభయస్య పారం స్తోమం మహాదుర్గాయం ప్రతిష్టాం దృష్ట్వా దృష్ట్యా ధీరో నచికేత్యస్య ప్రాచ్యే. సకల వాంఛల సంపూర్ణ పరిపూర్తిని, అన్ని యజ్ఞాదిక కర్మల శాశ్వత ఫలితాన్ని, అభయత్వపు అవ్వని అందరి ఆరాధ్యతమము ఘనము ఉన్నతమైన స్థితిని, జీవితాధారాన్ని, దీనినంతటినీ చూచి కూడా ఓ నచికేత ధీమంతుడమైన నువ్వు దృఢ నిశ్చయంతో తిరస్కరించావు. ఇందాక చెప్పిన ఆలోచనే కంటిన్యూ అవుతోంది. యముడు ఏదోటి చేయలేకపోయాడో తన చిన్నతనంలో సాధనా తీవ్రతలో, ఈ 9 ఏళ్ల నచికేతుడు దాన్ని సాధించగలిగాడు. ఏం సాధించగలిగాడు? కోరికలన్నింటినీ పక్కన పెట్టి శ్రేయ మార్గం వైపు వెళ్ళగలిగాడు. తం దుర్దర్శం గూఢ మనుప్రవిష్టం గుహాహితం గౌవనిష్ట పురాణం ఆధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వా ధీరో హర్షశోకో జాతి. ఈ శరీరంలోనే ఉన్నది, హృత్పద్మములో ఆసీనమై ఉన్నది, సనాతనము అతి సూక్ష్మము అంతర్లీనము జ్యోతిర్మయము అయిన అంతరాత్మను ధ్యానము ద్వారా సాక్షాత్కరించుకుని భీషాది సుఖదుఃఖాలకు అతీతుడవుతాడు. రాత్రి నేను పడుకోమని, పడుకుని మీరు చేసుకోమన్నటువంటి సాధన ఏంటో అర్థమైంది కదా. ఏమేమి ఆలోచించుకోవాలి మీరు? ఈ శరీరంలోనే ఉన్నది. ఈ శరీరంలో ఎక్కడున్నది? హృత్పద్మంలో ఆసీనమై ఉన్నది. సనాతనము అతి సూక్ష్మము అంతర్లీనము జ్యోతిర్మయము అయిన అంతరాత్మను ధ్యానము ద్వారా సాక్షాత్కరించుకుని భీషాది సుఖ దుఃఖాలకు అతీతుడు అవుతాడు. ఏతత్వాసం అదేనా 13, ఏతత్వా సంపరిగృహ్యమత్య ప్రవీయ ధర్మ మణుమేతమాప్య సమోదయతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం శర్మ నచికేతం మన్యే. ధర్మానికి ప్రాణమైన ఆ సూక్ష్మతత్వాన్ని విని తగిన విధంగా వివేచించి చక్కగా గ్రహించిన మానవుడు దానిని పొందుతాడు. ఆనందించదగిన దానిని పొందటం చేత ఆనంద పరిస్థితి అవుతాడు. నచికేతునికి ఇది తెరిచిన ఇల్లేని నేను భావిస్తున్నాను అని ఎవరంటున్నాడు? యముడు అంటున్నాడు. నువ్వు శ్రేయ మార్గంలో ఖచ్చితమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నావు కనుక హృత్పద్మంలో ఎప్పుడైతే నువ్వు ఆ జ్యోతి స్వరూపాన్ని అందిష్ట మాత్రంగా దర్శనం చేస్తావో ఖచ్చితంగా నీకు ఆత్మస్వ జ్ఞానము లభిస్తుంది. అన్యత్ర ధర్మ ధన్యత్ర ధర్మ ధన్యత్రస్మాత్ కృతాకృత అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్తత్ పశ్యసి తద్వద. ధర్మ అధర్మాలకు కార్యకారణాలకు భూత భవిష్యత్తులకు కూడా భిన్నంగా నువ్వు దేన్ని సాక్షాత్కరించున్నావో దాన్ని దయచేసి నాకు ఉపదేశించు. ఇది ఎప్పుడైతే చెప్తున్నాడు నచికేతుడు అన్నాడు, సరే నువ్వు నన్ను బాగానే పొగిడేవు, ఇట్స్ ఓకే, ఇంకొద్దు పొగడ్తలాపు, నీకు నాకు తెలిసిన ఇల్లే అంటున్నావు కానీ నాకేం అర్థం కాలేదు, అంచేత ఆ ధర్మ సూక్ష్మం ఏంటో నాకు చెప్పు. నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పేశాడు యముడు అక్కడ. కానీ మనకే అర్థం కాలేదు, నచికేతుడికే అర్థం కాలేదు. ఆ శ్రేయో మార్గంలో మీరు ప్రతిరోజు రాత్రి ఆ ధ్యానం చేసుకుంటే తప్ప ఈ శ్లోకాలలో చెప్పబడినటువంటి ఆ ధర్మ సూక్ష్మం మనకి అర్థం కాదు. ఇంకా మళ్ళీ మళ్ళీ నచికేతుడి చేత ఈ ఉపనిషత్తు రాసినటువంటి వాడు మన వీక్నెస్ తెలుసు, మనం ఇంకా పట్టుకోలేకపోతాం, అంత ఈజీగా ఒకసారి చెప్పేస్తే అర్థం కాదు అని నచికేతుడి స్థితిలో ఉన్నటువంటి మన చేత మళ్ళీ ఆ ప్రశ్న అడిగిస్తున్నాడు. సరే నువ్వు చెప్పే ఏతద్ వద, అదేంటో మళ్ళీ చెప్పు. సర్వే లేదా ఎత్తద మాపనంతి తపాంసు సర్వానికి ఎద్వదంతి ఎరిక్షంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇచ్చేత. అప్పుడు ఇంకా చివరికి ఆ సీక్రెట్ రివీల్ చేస్తాడు. ఏంటా సీక్రెట్? చూడండి, అన్ని వేదాలు ఘోషించే గమ్యము, అన్ని తపస్సులు ఉద్ఘటించే గమ్యము, దేన్ని కోరి సాధువులు బ్రహ్మచర్య జీవితం గడుపుతారో దాన్ని సంగ్రహంగా చెప్తున్నాను. అదే ఓం. ఓం ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ ఎప్పుడయా తుచ్చందేహే శయాది పరమాంగతి. శయమార్గం రాత్రి మీరు పడుకున్నప్పుడు ఓం అనే చెప్పిన పదాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఓమిచ్చే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్. నిరంతరము కూడా వ్యవహారంలో నువ్వు గుర్తుంది. నిరంతరము అంటే నిత్య జీవితంలో కాదు, గుర్తుంచుకోండి. శ్రేయో మార్గాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే, ప్రేయో మార్గంలో మనస్సులో మీరు ప్రేయో మార్గం చేసుకుంటే ఓం 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 అన్నారనుకోండి, అది మహానటన అవుతుంది. నువ్వు ఓం అంటున్నప్పుడు ప్రేయో మార్గం కుదరదు, ప్రేయో మార్గంలో ఉన్నప్పుడు ఓంకారం కుదరదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేట సంగ్రహం చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. ఆ పదము ఆ స్టేట్ మృత్యుకి అతీతమైనటువంటి ఆ స్టేట్ ఏంటి అంటే ఓం. అర్థం కాలేదు స్టేట్కి, అర్థమైందా మనకి? ఆత్మ అంటే ఏంటో ఓం అన్నాడు, ముందు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు అదే చెప్పాడు నచికేతుడు. ఏ అర్థం కాలేదయ్యా అని ఏం చెప్తాడు? ఏతద్వేవాక్షరం బ్రహ్మ ఏతద్వేవాక్షరం పరం ఏతద్వేవాక్షరం జ్ఞాత్వా యో ఇదిచ్చతి తస్య తత్. ఇది నీకు అర్థమైపోతే నువ్వేం కోరుకుంటావో అది జరిగిపోతుంది. ఉదాహరణ నేను ఈ మహాత్మ బంధం ఇచ్చాను కదా, ధూనివాళ్ళ బాబాది సిద్ధి సాయిది ఉందండి. ఇప్పుడు జీవించి ఉన్నటువంటి గణపతి సత్యదానంద స్వామి సత్యసాయి వీళ్ళందరూ కూడా ఈ ఓంకారాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తారు? ఈ అక్షరమే బ్రహ్మము. ఏ అక్షరం? ఓం అనేటటువంటి అక్షరమే బ్రహ్మము. ఈ అక్షరమే సర్వోత్తమము కూడా. ఈ అక్షరాన్ని తెలుసుకున్న వారికి ఏది కోరితే అది సిద్ధిస్తుంది. సరే ఇంకోలా చెప్పాను, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఇది అర్థం కాలేదు కదా, ఓం అంటే అదేని? ఓ పని చేయ, దాని మీద ఆధారపడుకో. ఈ ఆలంబనమే ఉత్తమైనది, ఈ ఆలంబనమే సర్వోత్కృష్టమైనది, ఈ ఆలంబనాన్ని తెలుసుకుని బ్రహ్మలోకంలో పూజింపబడతావు. బ్రహ్మలోకం అంటే ఏంటి? ఈ సృష్టి అంతట్లోనూ. ఈ సృష్టి ఎక్కడి నుంచి మనం చెప్పుకోవాలి? 14 భువనాలు. ఈ ఆలంబనాన్ని ఓం అనేటటువంటి ఆధారాన్ని కనుక నువ్వు పట్టుకోగలిగితే భూలోకంలోనే కాదు అన్ని చోట్ల నువ్వు పూజింపబడతావు. శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క జీవితాలలో, మాతాజీ యొక్క జీవితంలో, శ్రీరామ్ శర్మ ఆచార్య జీవితంలో కాదు, మాతాజీ అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క ధర్మపత్ని యొక్క జీవితంలో ఆవిడ చెప్తుంది. గురువు గారు మీరు ఏదో భారతదేశంలో గాయత్రి పరివార్ స్థాపించినటువంటి వ్యక్తిగానే చూస్తున్నారు మీరు. హిమాలయాలలో ఇతర లోకాల నుంచి వచ్చినటువంటి మహాత్ములు కూడా ఆయనకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేయటం నేను కళ్ళారా చూశాను. ఓం అనేటటువంటి యొక్క వివరణ గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రము యాక్చువల్గా ఒక మంత్రమే కాదు, అది ఓం అనేటువంటిది మూడుగా వ్యాపనం చెంది భూర్భవస్థాయిగా ఈ పావక పవమాని అగ్ని స్థితులలో ఏ విధంగా అది వివరింపబడుతుందో అని తెలిపేటటువంటిదే ఓం. ఇందులో గాయత్రి మంత్రం అంటే ఏమిటి? ఓంకారం యొక్క వివేచన. అది ఎలాగో ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మళ్ళీ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం యాజటీస్ గా ఇక్కడ ఉంది. అంటే భగవద్గీతలో ఆ శ్లోకాన్ని ఇక్కడ నుంచి తీసుకుని ఉంటాడు వ్యాసుడు. రెండో అధ్యాయంలో ఉన్నది, నజాయతే మేతేవా సదాచిన్నన్న అక్కడ వస్తుంది, కొంచెం మారింది ఇక్కడ. నజాయతే మేతేవా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరం చనిపోయినప్పుడు కూడా అది చావదు. అదే నాలుగో అధ్యాయం నేను చెప్పాను, అజోపిషన్ అజయాత్మ భూతానామీశ్వరోపిషన్ అనేటువంటి స్థితి. ఇక్కడ మీరు చూసారా, శ్లోకాల మీద శ్లోకాలు మనం చెప్పేసుకుంటున్నాం కానీ ఇంతకీ అనుభూతి రావటమే. చూద్దాం వస్తుందేమో. హంతాన్మన్యతేహంతం హతస్తేన్మన్యతేహతం ఉభవతో నీతో నాయం హంతి నన్యతే. ఇక్కడ ఆపుదాం మనం. విశ్వనాథం గారు వెళ్తారా? ఏది సరే, నో ప్రాబ్లం. అర్థమే అమ్మా, ఇక్కడ మనం ఆపుతున్నాం. రేపు సాధ్యమైనంత వరకు మార్నింగ్ సెషన్లో ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా రేపు సాయంత్రానికి కూడా పూర్తయిపోవాలి. కానీ ఆ టెక్నిక్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇది ఎన్ని రకాలు తీసుకున్నా కూడా శరీర మార్గము శ్రేయ మార్గము. రోజల్లా శ్రేయ మార్గంలో జీవిస్తాం మనం. రాత్రి పడుకునేటప్పుడు శ్రేయ మార్గానికి వెళ్తాం. ఆ ఒక్కటే మీరు నేర్చుకుని ప్రతిరోజు పొద్దున్నే లేకపోతే సాయంత్రము మీకు వీలైనప్పుడు ఈ 12 గిటికలు 5 దీపాలు 5 అగరత్తులు మీరు కనుక వెలిగించుకుంటూ ఉంటే క్రమక్రమంగా క్రమంకరంగా మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీలో ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా మేము గట్టికి వెళ్తాం అనేటటువంటి వాళ్ళు మెనీ మ్యాన్షన్స్ అని ఎడ్గర్ పేసీ యొక్క పుస్తకం మీరు ఖచ్చితంగా చదువుకోండి, అధ్యయనం చేయండి. దాని మీద నేను హైదరాబాద్ లో కండక్ట్ చేసినటువంటి వర్క్ షాప్ గురించి రికార్డెడ్, ఆ వర్క్ షాప్ మీకు కావాలంటే మన కార్యకర్తలను అడగండి. ఇంకేత ఆ మొదటి వరం ఉంది అందులో. నచికేతుడు అడిగినటువంటి మొదటి వరం నుంచి నా తండ్రి నన్ను మృత్యుముఖం నుంచి బయటకు వచ్చాక నన్ను గుర్తించాలి అని స్ట్రేట్ గా కూర్చుని అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యాస.